ನಾರಾಯಣಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಶುಕತಾತಂ ತಪೋನಿಧಿಂ. ನಮಾಮಿ ನಮಾಮಿ ನಾರಾಯಣ ಪಾದ ಪಂಕಜಂ ಕರೋಮಿ ನಾರಾಯಣ ಪೂಜನಂ ಸದಾ. ವದಾಮಿ ನಾರಾಯಣ ನಾಮ ನಿರ್ಮಲಂ ಸ್ಮರಾಮಿ ನಾರಾಯಣ ತತ್ವಮೌಯಯಂ. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗನಿಮ್ಮು ನಿಸ್ತುಲಾನಂದಮುನ ಹೃದಿ ನಿಂಪುನಟ್ಟಿ ಸುಂದರಮುಲಗು ವಿಷಯಮುಲ್ ಚುಡನಿಮ್ಮು. ನೀದು ಮಹಿಮಲ ಪಾಡುಚು ನೀದು ಪನಿಕಿ ಜೀವಿತಮು ಅಂಕಿತಂ ಮುಗಚೇಯು ಕೊರಕು ನಾದು ದೇಹಮು ದೃಢಮುಗಾ ನಡುವ ನಿಮ್ಮು. ಒಡಲು ಮರಪಿಂಚಿ ಮದಿ ಶಾಂತಿ ಬಡಗಜೇಯು ಮಲಯ ಪವನ ಪುವೀಚಿಕಲ್ ಮಂದಗತುಲ ವಿಶ್ವಮುನನ್ ಎಲ್ಲ ಕಾಲಮು ವೀವ ನಿಮ್ಮು. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗ ನಿಮ್ಮು.
ಸಮಸ್ತ ಪ್ರಾಣಿ ಹೃದಂತರ್ಯಾಮಿನಿ, ಸರ್ವಜೀವ ಚೈತನ್ಯ ಸ್ವರೂಪಿಣಿ, ಈ ಕ್ಷೇತ್ರ ಅಧಿಷ್ಠಾತ್ರಿ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರಿ ದೇವಿ ಪಾದಾರವಿಂದಾಲಕು ಸಭಕ್ತಿಕ ಪ್ರಣಾಮಾಲು ಸಹಸ್ರಾಧಿಕಂಗಾ ಮುನುಮುಂದುಗಾ ಸಮರ್ಪಿಂಚುಕುಂಟು. ಭಾಗವತ ಕಥಾನಾಯಕುಡೈನ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಶ್ರೀಚರಣಾಲಕು ಪ್ರಣಮಿಲ್ಲುತು. ಜಗದ್ಗುರುವುಲು ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧಿಪತುಲು ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥಸ್ವಾಮಿವಾರಿ ಶ್ರೀಚರಣಾಲಕು ಸಭಕ್ತಿಕಂಗಾ ಸಾಷ್ಟಾಂಗ ದಂಡ ಪ್ರಣಾಮಾಲು ಆಚರಿಸ್ತೂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಭಾವಸಂಪನ್ನಮೈನ ಅಂತರಂಗಂತೋ ಪ್ರಶಾಂತಮೈನ ಈ ಪ್ರವಚನ ಮಂದಿರಂಲೋ ಆರ್ಷವಾಂಗ್ಮಯಂಲೋನಿ ಅನರ್ಘ ಮಣಿರತ್ನಾಲನು ಭಕ್ತಜನಲಕು ಅಂದಿಂಚಾಲನಿ ಒಕ ಗೊಪ್ಪ ಸಂಕಲ್ಪಂತೋ ಮಾನ್ಯುಲು ಶ್ರೀ ಹರಿಪ್ರಸಾದರಾವ್ ಗಾರು ನಿರ್ವಹಿಸ್ತುನ್ನ ಮಹಾದ್ಭುತಮೈನ ಒಕ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕ್ರತುವು ಇದು. ಈ ಕ್ರತುವುಲೋ ಎಂದರೆಂದರೋ ಜಗದ್ಗುರುವುಲ ಸಂಕಲ್ಪಾನುಸಾರಂ ಶ್ರೀ ಹರಿಪ್ರಸಾದರಾವ್ ಗಾರಿ ಪ್ರೇರಣ ಮೇರಕು ತಮ್ಮ ವಾಕ್ಪುಷ್ಪಾಲನು ಆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚೈತನ್ಯಾನಿಕೆ ಸಮರ್ಪಣ ಚೇಸರು. ಈನಾಡು ಜಗದ್ಗುರುವುಲ ದಿವ್ಯಾನುಗ್ರಹಂತೋ ಈ ಅವಕಾಶಂ ನೇನು ಕೂಡ ವಿನಿಯೋಗಿಸುಕೋಗಲಿಗೇ ಅದೃಷ್ಟಾನ್ನ ನೇನು ಪೊಂದಗಲುಗುತ್ತಾನು. ಸರ್ವಸಾಧಾರಣಂಗಾ ಭಾಗವತ ಮಹಾಪುರಾಣಂಲೋ ದಶಮಸ್ಕಂಧಂಲೋ ಪ್ರಧಾನಂಗಾ ಉನ್ನ ಪೂರ್ವಭಾಗಂಲೋ ರುಕ್ಮಿಣೀ ಕಲ್ಯಾಣಂ ತರುವಾತ ಏ ಕಥಾವಿಶೇಷಾಲು ಉನ್ನಾಯನೇ ಕುತೂಹಲಂ ಮನಕ್ಕೆ ಕಲುಗುತ್ತಿ. ರುಕ್ಮಿಣೀ ಕಲ್ಯಾಣಂತೋ ಭಾಗವತಂ ಪೂರ್ತಯಿಪೋಯಿಂದಾ? ಆ ತರ್ವಾತ ಭಾಗವತಂಲೋ ಕಥಾವಿಶೇಷಾಲೇಮೀ ಲೇವಾ? ಲೇಕಪೋತೆ ఆ పదవ స్కంధంలోని మిగిలిన సగభాగం. ఎంత చిన్న స్కంధాలైనా 11-12 స్కంధాలు, వాటిల్లో ఏం చెప్పారు, ఎందుకు ఆ స్కంధాలు ఉన్నాయి అనే సందేహం మనకు కలగడానికి అవకాశం ఉంది. ఆలోచించి చూస్తే అసలు భాగవతాన్ని వినాలని పరితపించిన పరీక్షిన్ మహారాజు మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నది ఈ చివరి స్కంధాల్లోనే. ఏమి వింటే, ఏమి చేస్తే, ఏమి తెలుసుకుంటే, ఏమి ఆచరిస్తే వారం రోజుల్లో మోక్షాన్ని పొందడానికి నాకు అవకాశం ఉన్నదో తెలియచేయవలసింది అని ఆర్తితో శుకయోగీంద్రుల వారి పాదాలంటి ప్రార్థించిన పరీక్షిన్ మహారాజు, మరి ఈ భాగవతం వినడం ద్వారా ఆయన ఏమి పొందాడు, ఏ దివ్యమైన స్థితిని సంపాదించుకోగలిగాడు తెలియాలి అంటే, ఇదిగో ఈ పదవ స్కంధంలోని చివరి భాగం, 11-12 స్కంధాలలోని సంక్షిప్తమైన కథాంశాలలో దాగి ఉన్న సమగ్రమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనం గుర్తు చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన అన్నాడు,
ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులు.
మహర్షులందరినీ సమావేశపరిచి పరీక్షన్ మహారాజు అడిగిన మాట,
ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులు ఆత్మప్రభాలుప్త అజ్ఞానులు, మీరలు ఆర్యులు దయాళుత్వాభిరాముల్ మనోగుప్తంబుల్ సకలార్ధజాలములు మీకున్ తెల్లంబులవుగాదే. ప్రాప్తానందులు,
సాధారణంగా మానవుడు ఆనందాన్ని పొందాలి అని ఆరాటపడతాడు. మానవుడి లక్ష్యం ఆనందాన్ని సంపాదించడం. దీన్ని గుర్తించినంత వరకు మానవుడు సంపాదించవలసింది మరేదో ఉంది అనుకుంటాడు. డబ్బు సంపాదించాలి అనుకుంటాడు, కీర్తి సంపాదించాలి అనుకుంటాడు, సుఖాలు కావాలి అనుకుంటాడు. ఇవన్నీ కూడా నిజానికి ఆనందం సంపాదించడం కోసమే. ఆనందాన్ని ఇవ్వలేకపోతే సంపాదించిన ఈ ద్రవ్యము అతడికి ప్రశాంతతను సంతృప్తిని ఇవ్వదు. ఏది సంపాదించాలని అతడు అనుకున్నా తెలియక అసలు ఆనందం సంపాదించడం కోసమే. ఆ ఆనందము పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల లభించే ఆనందమే యథార్థమైన ఆనందం. కానీ మిగిలిన ఆనందాలు ఏవి కూడా ఆనంద ఆభాసలే కానీ ఆనందాలు కావు. ఆభాస అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించడం. మనుచరిత్ర కావ్యంలో వరుధిని తనను నిరోధించి తన శృంగార సౌందర్యం వైపు ఆకర్షితుణ్ణి చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ ప్రవరాక్షుడు సమాధానం చెప్పాడు, చెప్పకు మిట్టి తుచ్చసుఖముల్ మీసాలపై తేనియల్ అని. అవి మీసాల మీద తేనె చుక్కల్లాంటివి, అవి సుఖ ఆభాసలే కానీ యథార్థమైన సుఖాలు కావు. అందుకని మానవ జీవిత లక్ష్యం ఆనందం. ఆ ఆనందము కేవలము పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల లభించేదే తప్ప, పరమాత్మ చింతనలో లభించేదే తప్ప, పరమాత్మ సంసేవనంలో లభించేదే తప్ప, మరొక్క విధంగా లభించేది ఏది కూడా ఆనందం కాదు. ఆనందం వంటిది అది, ఆనందం వలె కనిపించేది. అందుకని దాన్ని ఆనంద ఆభాస అన్నారు. ఈ మహర్షులందరూ తపస్సులు చేసి యజ్ఞ యాగాది క్రతువులు శ్రద్ధాసక్తులతో ఆచరించి మనస్సంతా కూడా పరమాత్మ యందు లగ్నం చేసి ఆ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించుకుని తద్వారా అంతులేని ఆనందాన్ని పొందినవారు. తనకు అది కావాలి కాబట్టి అది పొందిన వారిని ఆశ్రయించాలి. మనకు బాగా సంపద కావాలి అంటే సంపద ఉన్నవారి దగ్గరకు వెళ్ళాలి. మనకు విద్య కావాలి అంటే విద్య ఉన్నవారి దగ్గరకు వెళ్ళాలి. పరీక్షన్ మహారాజునకు కావలసింది భగవత్ సంబంధమైన దివ్యమైన చైతన్యం ద్వారా కలగవలసిన ఆనందం. అందుకని అది పొందిన వారిని నేను ఆశ్రయిస్తున్నాను.
ప్రాప్తానందులు,
ఈ ఆనందం లభించడానికి ఏ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలో ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలియచేయడము అనే కళలో బాగా నైపుణ్యం కలిగిన వారట వారు.
బ్రహ్మబోధన కళాపారీణులు ఆత్మప్రభాలుప్త అజ్ఞానులు.
ఆత్మతత్వాన్ని బాగా అనుభవానికి తెచ్చుకున్న కారణం చేత, హృదయంలో ఆత్మ జ్ఞానమనే జ్యోతి వెలుగుతున్న కారణం చేత అజ్ఞానమనే చీకటి లుప్తమైపోయిన వారు, పూర్తిగా తొలగిపోయిన వారు. అజ్ఞానమనే చీకటికి వారి అంతరంగంలో అవకాశం లేదు. వారి హృదయం నిండా ఆనందమే, వారి హృదయం నిండా దివ్యమైన జ్ఞాన జ్యోతిస్సు నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది.
ఆత్మప్రభాలుప్త అజ్ఞానులు మీరలు ఆర్యులు.
మీరందరూ తప్పక గౌరవించదగినవారు, దయాళుత్వాభిరాముల్, అపారమైన దయ కలిగినవారు. మేము ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి మిగిలిన వారందరూ ఎందుకు కొరగాని వారు అనే అభిప్రాయం వారికి లేదు. ఏ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో ఈనాడు మేము ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఈ ఆనందాన్ని 10 మంది అనుభవించడానికి కావలసిన పని మేము చెయ్యాలి. అందుకోసం ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నామనే మనస్తత్వం కలిగిన వారు. అంత దయ ఉన్నది సామాన్య మానవుల మీద వారికి. వారు సంసారబద్ధులైన జీవులు కాకపోయినా, వారు అపరిమితమైన దివ్య ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉండే యోగస్థితిలో నిలిచిన వారే అయినా, సామాన్యులైన వారిపై వారికి సులకన భావం లేదు, చిన్నచూపు లేదు, వారి మీద దయే ఉన్నది. మేము అందుకున్న ఈ ఆనందాన్ని వీరు కూడా పొందాలి, దయతో వీరికి కూడా అందించాలి అనే స్వభావం కలిగిన వారు వారు. అందుకని పరీక్షిణ్ మహారాజు అన్నాడు, దయాళుత్వాభిరాముల్. అయితే నీకేం కావాలయ్యా అంటావా? మీరు ఏమి కావాలో నేను చెప్పవలసిన అవసరం లేకుండానే తెలుసుకోగలిగినవారు.
మనోగుప్తంబుల్ సకలార్ధజాలములు మీకున్ తెల్లంబులవుగాదే.
నా మనస్సులో దాచుకున్న సమస్తమైన లక్ష్యాలు, ఏది కావాలని నేను ఆరాటపడుతున్నానో, దేనికోసం నేను పరితపిస్తున్నానో అది మీకు తెలుసు కదా అన్నాడు. మరి తెలిస్తే ఎందుకయ్యా ఇంతగా ప్రార్థిస్తున్నావు మాకు తెలుసు కదా అంటే, తెలిసినా కూడా ఇంకొకసారి అభ్యర్థించడం నా ధర్మం.
సప్తాహంబుల ముక్తికే గడుగతిన్ చర్చించి భాషింపరే.
7 రోజుల లోపల మోక్ష సామ్రాజ్యాన్ని నేను పొందాలి అంటే ఏమి చెయ్యాలో తెలియచేయవలసింది అని ప్రార్థించాడు. ఇలా ప్రార్థిస్తున్న పరీక్షిణ్ మహారాజు మనస్సులోని ఆ పరితాపములో ఉన్న నిజాయితీకి పరమాత్మ చాలా సంతోషించి సరిగ్గా తగిన గురువుని అక్కడికి పంపించాడు. ఆ గురువే శుకయోగేంద్రుడు. శుకయోగేంద్రుల వారిని చూసి పరీక్షిణ్ మహారాజు ఆనంద పారవస్యాన్ని అనుభవించాడు. పరీక్షిత్ అన్నాడు,
అవధూతోత్తమ మంటినేడు మిముడాయంగంటి.
ఇవాళ నేను బ్రతికాను అన్నాడు. వారం రోజుల్లో తనకు మరణం నిర్ణయమైందని తెలిసిన పరీక్షిణ్ మహారాజు శుకయోగేంద్రుని చూసి నేను బ్రతికాను అంటున్నాడు.
అవధూతోత్తమ మంటి,
ఇవాళ బ్రతికాను అంటే బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలుసుకునే అద్భుతమైన అదృష్టం నాకు లభించింది.
మిముడాయంగంటి,
మిమ్మల్ని చేరుకోగలిగాను కదా. నేను చేరుకోవడం ఏమిటి? మీరే నా మీద దయతో నా దగ్గరకు వచ్చారు.
మీ వంటి విప్రవరుణ్ పేర్కొను తటన్ భసితమౌ పాపంబున బోటికిన్.
మీలాంటి మహానుభావుడి పేరు ఒక్క మారు ఉచ్చరిస్తే చాలు, నేను ఇదివరకు చేసుకున్న పాపాలన్నీ భస్మమైపోతాయి. అలాంటిది
భవద ఆలోకన భాషణ అర్చన పద ప్రక్షాళనాది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగనాశ్చర్యమే.
ఇక మీతో మాట్లాడి మిమ్మల్ని చూస్తూ మీ పాదాలు అంటి నమస్కరిస్తూ మీ పాదాలను ప్రక్షాళనం చేసి ఆ పాదములు కడిగిన పవిత్ర జలాన్ని నా శిరసను చల్లుకుంటే మోక్షము రాకుండా ఉంటుందా? ఆ విశ్వాసం నాకున్నది స్వామి, మీరు నాకు ఏదైనా ఉపదేశించండి అంటే శుకయోగేంద్రుల వారు దివ్యమైన భాగవత కథా విశేషాన్ని ఉపదేశించడం ప్రారంభించారు అని భాగవత కథ ప్రారంభంలో మనం తెలుసుకున్నాం. అసలు ఈ భాగవతాన్ని ఎందుకు మానవ మాత్రులకు ఉపదేశించాలో కూడా ప్రారంభంలో చెప్పారు. ఎందుకు ఈ ఉపక్రమంలో ఉన్న విశేషాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, ఈ లక్ష్యంతోనే దశమస్కంధంలోని ఉత్తర భాగంలోని కథ సమాహారం కూడా సాగింది.
ప్రాయేణ అల్పాయుష సర్వే కళావస్మిన్ యుగే జనాః. ప్రాయేణ అల్పాయుష సర్వే కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయః మందభాగ్యాహ్యుపద్రుతః.
సర్వసాధారణంగా కలియుగంలో మానవులందరూ అల్పాయుష, తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉండడం మాత్రమే కాక మందభాగ్యులై ఉంటారు, మంచి అదృష్టం కలిగిన వాళ్ళుగా ఉండరు, మందమతులై కూడా ఉంటారు. చురుకైన మేధాశక్తి వాళ్ళకు ఉండదు. ఇతరమైన విషయాల మీద వ్యాపించిన మనస్సున్న కారణం చేత దైవచింతన విషయంలో చురుకైన బుద్ధి కలిగిన వారుగా వారు ఉండలేరు. ఇది కలియుగ మానవుల యొక్క దుస్థితి. ఎన్నో రకాల ఉపద్రవాలు వారి మీద విరుచుకుపడుతూ ఉంటాయి. ఈతి బాధలతో సతమతమవుతూ ఉంటారు. అనేక రకాలైన రోగాలు వారిని చుట్టుముడుతూ ఉంటాయి. ఇలా ఉన్న స్థితిలో కలియుగ మానవులు దైవానికి సంబంధించిన ఏ సేవా కార్యక్రమాన్నైనా సక్రమంగా నిర్వహించగలరా? ఒక అర్చన చేయగలరా? ఒక అభిషేకం చేయగలరా? ఒక యజ్ఞాన్ని నిర్వహించగలరా? ఒక తపస్సు చేయగలరా? అయితే ఇవేవీ చేయలేరు కాబట్టి వీరి గతి ఏం కావాలి? వీరు తరించే మార్గం ఏమిటి అని శౌనకాది మహామునులు ద్వాపరయుగం అయిపోయి కలియుగం ప్రారంభం అవుతున్న రోజుల్లో కలియుగ మానవులు ఎలా తరించాలి అని ఆరాటపడి కలియుగ మానవుల పక్షాన ప్రాతినిధ్యాన్ని వహించి సూత మహామునిని ప్రార్థించారు. పోతన్న గారు ఆ పద్యాన్ని అద్భుతంగా అనువాదం చేశారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరు ఈ కలియుగ మందు మానవులు. అలసులు, కలియుగ మానవులకున్న మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే అలసులు, సోమరిపోతులట. ఏ పని అప్పగించినా చూద్దాం అంటారు తప్ప చేద్దాం అనరు. ఒకవేళ చేద్దాం అన్నా కూడా చేద్దాం చేద్దాం అంటారు కానీ చేసాము అనరు. అంటే ఆ పని పూర్తి చేయరు, ప్రారంభించరు తొందరగా. ఇదిగో అదిగో అని వాయిదాలు వేస్తూ పోతుంటారు. ఇది మానవుడి యొక్క, కలియుగ మానవుడి యొక్క ముఖ్యమైన లక్షణం. ఇతరమైన లౌకికమైన విషయాలలో వారు సిద్ధహస్తులై ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన విషయాలలో మాత్రం వాళ్ళు బద్ధకస్తులుగానే ఉంటారు. తొందరగా ఏ పని మొదలు పెట్టరు. పోనీలేవయ్యా, ఆలస్యంగా మొదలు పెడితే మొదలు పెట్టారు, ఆలస్యంగా మొదలుపెట్టినా వేగంగా పూర్తి చేస్తారంటే వేగంగా పూర్తి చేయడానికి కావలసిన బుద్ధి చాతుర్యం వాళ్లకు లేదు. అందుకని పోతన్న గారు మూలంలో వ్యాసమహర్షి కలియుగ మానవుల లక్షణాలు ఏవి చెప్పారో అవే చెప్పారు, కానీ వాటి వరుస కొంచెం మార్చారు ఆయన. ఎందుకని కలియుగ మానవులకున్న మొట్టమొదటి లక్షణం సోమరితనం. అందుకని అలసులు అని ప్రారంభించారు. పోనీ ఆలస్యంగా ప్రారంభించారు కదా, ఎప్పటికైనా నిదానంగా పూర్తి చేస్తారులే అనుకోవడానికి అవకాశం లేదు. చురుకైన బుద్ధి వీళ్ళకి లేదయ్యా. మందబుద్ధియుతులు, పోనీ ఆలస్యంగా ప్రారంభిస్తారు, నిదానంగా చేస్తారు, వేగంగా చేయలేకపోతే, చురుకైన బుద్ధి లేకపోతే నెమ్మదిగా చేస్తారు, ఎప్పటికప్పటికి పూర్తవుతుంది. నిజమేనండి, అంత అవకాశం ఉంటే అభ్యంతరమే లేదు. అంతకాలం వీరు బ్రతికి ఉంటారని నిశ్చయమే ఉన్నది. అల్పతరాయువులు, పోలేవయ్యా, బతుకున్నంతకాలం చేస్తారు, చేస్తారని అనుకోవడమే కానీ ఎక్కడ చేస్తారండి. ఎన్ని రకాల ఈతి బాధలు వీళ్ళకి, అతి భయంకరమైన వ్యాధులు సంక్రమించడానికి అవకాశం ఉన్నదే. కలియుగానికి ఉన్న లక్షణాలు మనం చూస్తే పురాణ ఇతిహాసాల జోలికి పోనక్కర్లేదు, నిత్య జీవితం మనకు చెబుతోంది. ఆరడుగుల మనిషి కూడా అరంగుళం కూడా లేని దోమను చూసి హడిలిపోతున్నాడు. ఆ వ్యాధి సోకితే ఇంక వాడికి చికిత్స లేదు, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇక నివారణ తప్ప చికిత్స లేదు అనే వ్యాధులు ఎన్నెన్నో 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 కలియుగ మానవుల మీద విరుచుకుపడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్ర రోగ సంకలితులు, మరి రోగాలతో రుష్టులతో బాధపడుతూ ఉంటే నీ రోగాన్ని గురించి కాసేపు పక్కన పెట్టి దైవచింతన చేయవయ్యా అంటే ఏం చేస్తాడు పాపం? ఈతి బాధల్లో మునిగిపోయిన మానవుడు నీతిగాథల వైపు మనస్సుని పెట్టగలడా? ఇది సందేహించవలసిన విషయమే. ఆ లసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు ఇలా ఉన్నారేమిటండి వీళ్ళంటే, అవును పాపం దురదృష్టవంతులు, మందభాగ్యులు. కాబట్టి సుకర్మములెవ్వియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. రాబోతున్న ఈ కలియుగంలో మానవులు ఏ పని చేయలేరయ్యా. గట్టిగా కూర్చుని రోజుకి 7 గంటలు ఏమైనా శ్రవణం చేయగలరా? అది కూడా చేయలేరు. ఒక తరం వెనుక భాగవత సప్తాహాలు అని జరిగే 4 గంటలు సాయంత్రం 4 గంటలు ప్రవచనం చేస్తే 8 గంటలు కూడా శ్రోతలు వినేవారు. ఇవాళ 2 గంటలు ప్రవచనం వినడమే కష్టంగా ఉంది. గంటన్నర దాటిన దగ్గర నుంచి గడియారం చూసుకుంటూ 2 గంటలైనా ఇవాళ ఆపలేదు ఏమిటి ఆచార్యులు గారు, ఇంకో పావుగంట చెప్పేలా ఉన్నారు, ఇలా అయితే చాలా కష్టం అబ్బా అనుకునే పరిస్థితి మనకుంటే చెప్పడం సంగతి దేవుడి దగ్గరికి వినడానికే మనకు ఓపిక లేదు. పోనీ పారాయణం చేద్దామా, పారాయణం చేస్తామంటాం, ఓ పావు గంట పారాయణం చేసేసరికి మనస్సు పరిపరి విధాల పోతుంది, దాని మీద నిలబడదు. రెండో రోజు ఏమంటాడు, దాని మీద నిలబట్టలేదు కదండి కాబట్టి పారాయణం అనవసరం, పోనీ ఇంకోటి చేస్తాడా, దేని మీద నిలబడదు. ఇది కలియుగ మానవుడికి ఉన్న శారీరకమైన మానసికమైన ఒకనొక దౌర్బల్యం. మనస్సు నిలకడగా ఉంటే శరీరం కాస్త బలహీనంగా ఉన్నా దాన్ని స్వాధీనపరచుకోవచ్చు, పోని మనస్సు కాస్త అటు ఇటు పోతున్న శరీరం దృఢంగా ఉంటే దృఢమైన శరీరం ఆధారంగా చేసుకుని మనస్సును అదుపులో పెట్టుకోవచ్చు. ఇది లేదు అది లేదు. ప్రాచీన కాలంలో మానవులకి సున్నితమైన మనస్సు ఉండేది, దృఢమైన శరీరం ఉండేది. శరీరం దృఢంగా ఉండి మనస్సులు సున్నితంగా ఉండాలి. ఈవేళ శరీరాలు దుర్బలంగా తయారై మనస్సులు మొరటుగా అయిపోయాయి, విరుద్ధంగా అయిపోయింది. మనస్సులో ఎక్కడ దయ కానీ మానవత్వం కానీ సాటి వాడిని గురించి కన్నీరు గార్చే లక్షణం కానీ అయ్యో పాపం అనుకునే గుణం కానీ తగ్గిపోయింది. యోగాభ్యాసం ద్వారా శరీరము దృఢమై మనస్సు సుకుమారమై ఎదుటివాడిని గురించి ఆలోచించగలిగిన స్థితి ఉంటుంది. శరీరం ఎప్పుడైతే దృఢంగా ఉందో ఎదుటివాడికి సేవ చేయగలుగుతాడు. మనస్సు ఎప్పుడైతే సుకుమారంగా ఉందో ఎదుటివాడికి సేవ చేయాలనే ఆలోచన కలుగుతుంది. దానికి విరుద్ధంగా కనుకుంటే మనస్సు సుకుమారంగా లేదు, సున్నితమైన మనస్సు లేదు, ఎదుటివాడిని గురించిన ఆలోచన లేదు. ఒకవేళ కలిగినా నాకే ఎవరైనా సేవ చేస్తే బాగుండును అనే స్థితిలో నేనుంటే ఇతరులకు నేనేం చేస్తానండి అంటాడు వీడు. ఇది కలియుగ మానవుల యొక్క దుస్థితి. ఇలాంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న కలియుగ మానవులు ఏమీ చెయ్యలేరు కాబట్టి ఏమి చేస్తే తరిస్తారో చెప్పవలసింది. ఏమీ చేయలేరు అని చెప్పి అయితే ఏం చేస్తే తరిస్తారో చెప్పండి అన్నాడు. ఆయన పాపం జాలిపడి ఏమీ చేయక్కర్లేదయా, భాగవతం వినండి చాలు అన్నాడు. ఈ భాగవతాన్ని ఒకప్పుడు పరీక్షిణ్ మహారాజునకు శుకయోగీంద్రుల వారు వినిపించారు. శుకయోగీంద్రుల వారి ద్వారా పరీక్షిణ్ మహారాజునకు వినిపింప చేయడానికి శుకయోగీంద్రులకు జన్మనిచ్చిన వ్యాసదేవులు, వ్యాసమహాముని ఆ భాగవతాన్ని అద్భుతంగా రచన చేసి లోకానికి అందించారు. ఏమిటి భాగవతం యొక్క లక్ష్యము అంటే, అవనీచక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములన్ తప్పింపగా జాలు భక్తి విశేషంబు జనించున్. భవము అంటే జన్మ, భవము అంటే సంసారం, భవము అంటే పాపం. ఈ మూడు అర్థాలు మనసులో పెట్టుకుని పోతన్న గారు ప్రయోగించారు. భవములన్ తప్పింపగా జాలు జన్మను తప్పిస్తుంది పరమాత్మ ఎందున్న భక్తిభావం, సంసార బాధల్ని తప్పిస్తుంది, పాపముల నుంచి దూరం చేస్తుంది. భవములన్ తప్పింపగా ఆజాలు భక్తి విశేషంబు జనించున్. ఏం చేస్తే అలాంటి భక్తి కలుగుతుంది అంటే, అవనీచక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న, ఏ వేదాన్ని వింటే వేదంతో సమానమైంది భాగవతం. ఏ వేదం వినాలి, భాగవతం అనే వేదం వినాలయ్యా. వింటే ఏమవుతుంది, మాధవుపై లోకశరణ్యుపై భవములన్ తప్పింపగా జాలు భక్తి విశేషంబు జనించున్. భవసాగరాన్ని దాటడానికి కావలసిన భక్తి విశేషము అతని మనస్సులో కలుగుతుంది. అట్టి భువనక్షేమంకరంబైన భాగవత ఆమ్నాయము బాధరాయణుడు తా కల్పించే నేర్పొప్పగన్. అలాంటి అద్భుతమైన భాగవత మహాపురాణాన్ని వ్యాసమహర్షి లోకానికి అనుగ్రహించాడయ్యా. ఆ భాగవతాన్ని శుకయోగీంద్రుల వారు పరీక్షిణ్ మహారాజునకు వినిపించారు. వినిపిస్తూ ఏమన్నారాయన, నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్. నిగమములు వేయి చదివిన, వేయి వేదాలు చదివినా కూడా, వేయి శాస్త్రాలు చదివినా కూడా అవి ముక్తిని ప్రసాదించడానికి సమర్థమైనవి అని నిశ్చయంగా చెప్పలేమయ్యా. సుగమము భాగవతము అను నిగమము పఠింప ముక్తి నివసనము బుధా. భాగవతం అనే వేదాన్ని గనక అధ్యయనం చేస్తే ఆ భాగవతం అనే వేద వాంగ్మయంలో దాగి ఉన్న కథా విశేషాల చాటున ఏ రహస్యం దాచి ఉంచబడిందో ఆ రహస్యాన్ని గుర్తించగలిగితే మానవుడు తరించడానికి తప్పకుండా అవకాశం ఉన్నది. అది ముక్తి నివసనము బుధా, మోక్షాన్ని ఇస్తుంది. ఈ భాగవతంలో అద్భుతమైన స్కంధ విభాగం చేసి అవతారమూర్తి అయిన కృష్ణ పరమాత్మ అవతారాన్ని పరిసమాప్తి చేసిన కృష్ణ నిర్యాణాన్ని ప్రథమ స్కంధంలో చెప్పి
ఆ కృష్ణ పరమాత్మ పుట్టిన కథా విశేషాన్ని దశమస్కంధంలో చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. సాధారణంగా ముందు పుట్టక చెప్పాలి, తర్వాత అతడు చేసిన చర్యలన్నీ చెప్పాలి, ఆ తర్వాత అతడు అవతారాన్ని పరిసమాప్తి చేసిన విశేషాన్ని చెప్పాలి. కానీ భాగవతంలో ప్రథమ స్కంధంలో కృష్ణ నిర్యాణం వస్తుంది, దశమస్కంధం వస్తే కానీ ఆ కృష్ణుని యొక్క అవతారతత్వం రాదు. ఇలా చెప్పడానికి ఏమిటి ఆంతర్యం అని ఆలోచిస్తే, పరమాత్మ యొక్క అవతార తత్వాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఆయన అవతార పరిసమాప్తిలో కూడా చాలా విశేషం ఉన్నది. ఆయన అవతారాన్ని పరిసమాప్తి చేసినప్పుడు కూడా మనకు తెలియవలసిన అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పడం కోసం ఆ మాట చెప్పారు. సాధారణంగా మాతృగర్భంలో ప్రవేశించిన తండ్రి యొక్క శక్తి 10వ నెలలోనే శిశువు రూపంలో ప్రసవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతాన్ని, అవతార వృత్తాంతాన్ని వివరించి ఆ కథా సంవిధానం అంతా కూడా దశమస్కంధంలోని పూర్వభాగంలో విశేషంగా కృష్ణుని యొక్క దివ్య లీలలన్నీ చెప్పారు. ఆయన రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. రుక్మిణీ వివాహంతో దశమస్కంధంలో ప్రధానమైన అంశాలు పూర్తయ్యాయి. ఆ రుక్మిణీ వివాహం ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన సంకేతం. పైకి కృష్ణుడు కథానాయకుడుగా, రుక్మిణీదేవి కథానాయికగా, ఈ నాయికా నాయకుల మధ్య వివాహాన్ని జరపడానికి మధ్యవర్తిగా అగ్నిద్యోతనుడు అనే పేరు కలిగిన ఒకనొక బ్రాహ్మణోత్తముడు రుక్మిణీదేవి పంపితే వెళ్ళి ఆమె అందించిన ప్రణయ సందేశాన్ని కృష్ణ పరమాత్మకు వివరిస్తే, వినిపిస్తే ఆయన వచ్చి కాత్యాయనీదేవి ఆలయం దగ్గర రథాన్ని సిద్ధం చేసుకుని అక్కడికి గౌరీ పూజ నిమిత్తం వచ్చిన రుక్మిణీదేవిని తన వెంట తీసుకుని వెళ్ళి ద్వారకానగరంలో వైభవంగా వివాహం చేసుకున్నాడు అని పైకి కనిపించే కథ. పైకి కనిపించే ఈ కథ చాటున ఆధ్యాత్మికమైన ఒక తత్వాన్ని పొదిగి అందించారు వ్యాసుల వారు. ఒక రుక్మిణీ కళ్యాణ కథ మాత్రమే కాదు, భాగవతంలోని అన్ని కథలు కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని తనలో దాచుకున్నవే. అందువల్ల ఆ కథలు పైకి విరుద్ధంగాను విడ్డూరంగాను కనిపిస్తాయి. ఆ కారణం చేతనే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అన్నారు పోతన్న గారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమిచూలికైనా. బ్రహ్మేంద్రాదులకైనా సరే, రుద్రుడికైనా సరే, పరమేశ్వరుడికైనా సరే భాగవతాన్ని తెలిసి పలకడం కష్టం. తెలియకుండా పలకడం తేలిక. ఎందుకని, తెలియకుండా పలికితే ఉపయోగం లేదు, అది తేలికే. కానీ తెలిస్తే ఆ తెలిసిన దివ్య ఆనంద అనుభూతి మనస్సులో ఉంటుంది, కానీ పలకడానికి వాక్కులోకి రాదు. అది ఆ భాగవతంలో ఉన్న ఇబ్బంది. అది పూర్తిగా తెలిస్తే హృదయానికే పట్టుబడుతుంది, హృదయాన్ని అతుక్కుంటుంది, అందులో నుంచి వాక్కులలోకి మారదు, బయటికి రాదు. తెలియకుండా పలికితే ఉపయోగం లేదు, ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకు ఈ లక్షణం ఉంది అంటే, భారత కథ కన్నా, రామాయణ కథ కన్నా భాగవతానికి ఉన్న ప్రత్యేకత, ఈ భాగవతంలోని కథలు కథలు కావు సుమా. కథా ఇమాస్తే కథితా మహాత్మనా. మొట్టమొదటే భాగవత కథా వృత్తాంతాన్ని గురించి వివరించే సందర్భంలో వ్యాసుల వారు స్వయంగా చెప్పిన మాట, కథా ఇమాస్తే కథితా మహాత్మనా విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో వచో విభూతిర్నతు పారమార్థ్యం. కేవలం ఈ మాటలకు మాటలుగా ఆ అర్థాన్ని స్వీకరించకండి. రుక్మిణి అంటే ఒక అమ్మాయి, కృష్ణుడు అంటే ఒక అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిగింది అన్నది మాత్రమే అంతరార్థం కాదు. పై కథని అడ్డుగా చేసుకుని ఒక అంతరార్థాన్ని చెప్పడానికి ఈ కథ పుట్టింది. అన్ని కథలు అంతే, భాగవతంలోని అన్ని కథలు అంతరార్థ సౌందర్యంతో గుబాళించేవి. అంతరార్థం లేకుండా భాగవత కథ లేదు. అందుకనే భాగవతము పాండిత్యం వల్ల కానీ, టీకా తాత్పర్యాల వల్ల కానీ అర్థమయ్యేది కాదు అన్నారు. భక్త్యా జ్ఞేయం భాగవతం న వ్యుత్పత్యా న తు టీకయా. పాండిత్యం వల్ల కానీ, శబ్దానికి అర్థం తెలియడం వల్ల కానీ, నిఘంటువులు దగ్గర పెట్టుకుంటే కానీ, టీకా తాత్పర్యాలు చూసుకుంటే కానీ అర్థమయ్యేది కాదు భాగవతం. భక్తి ఉంటే తప్ప అర్థం కాదు. భక్తితో మాత్రమే గుర్తించగలిగింది కాబట్టే భాగవతాన్ని మోక్షశాస్త్రం అన్నారు. అందుకని ముక్తి నివసనము బుధ. ఈ రుక్మిణీ కళ్యాణ కథలో ఎంతో ఆంతర్యాన్ని దాచి ఉంచారు. అలా ప్రారంభమైన ఆ రుక్మిణీ కళ్యాణం తరువాతి కథాభాగాలు, ఒక్కొక్క కథా సంవిధానం చిత్రంగా ఉండే కథలు కనపడతాయి ఇందులో. ఈ కథ ఎందుకు చెప్పారు అని మనకు సందేహం కలిగేట్టుగా కూడా కొన్ని కథలుంటాయి. దశమస్కంధం పూర్వభాగం అయిపోయిన తర్వాత ఉత్తర భాగాన్ని మనం ప్రారంభించగానే మొట్టమొదట మనకు కనిపించే కథ, చిత్రమైన కథ, ప్రద్యుమ్నుని యొక్క కథ. ఈ ప్రద్యుమ్నుడు కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి పుత్రుడుగా జన్మించాడు. కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి ఒక కుమారుడు కలుగుతాడు. కలిగిన ఈ కుమారుడు శంబరాసుర సంహారం కోసమే పుట్టాడు కాబట్టి ఆయన ఆ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతాడు అని నారదుడి వల్ల శంబరుడికి తెలిసింది. శంబరుడనే రాక్షసుడు లోకకంటకుడై దుర్మార్గాలు ఆచరిస్తూ ఉంటే అందరూ కృష్ణుని ప్రార్థించారు, ఏమయ్యా ఇంతమంది రాక్షసుల్ని సంహరించావు, ఇంతమంది దుర్మార్గుల వల్ల లోకానికి బాధ కలుగుతుంటే ఆ బాధంతా తొలగించావు, ఈనాడు శంబరాసురుడి ఆగడాలు హద్దుమీరిపోయాయి, ఆ శంబరాసురుడిని నువ్వు సంహరించి లోకానికి క్షేమం కలిగించవద్దా అని ప్రార్థిస్తే ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు, ఏమీ సమాధానం చెప్పలేదు. పక్కన నారదుడు ఉన్నాడు. ఆ నారదుడిని అడిగారు, ఏమిటయ్యా స్వామిని ప్రార్థిస్తే ఆయన ఏం మాట్లాడలేదేమిటి, మౌనంగా ఉన్నాడేమిటి, మేమింతమంది ఆర్తితో వచ్చి స్వామి పాదాలంటే ప్రార్థిస్తే ఆయన ఏదో ఒక సమాధానం, ఇప్పుడు కాదు రేపు చూస్తాను, ఇంకో నెల తర్వాత చూస్తాను, ఓ ఏడాది తర్వాత చూస్తానని చెప్పాలి కదా. ఆ హిరణ్యకశిపుడి ఆగడాలు బాగా హద్దుమీరిపోయినప్పుడు అందరూ విష్ణుమూర్తిని ప్రార్థించారు, ఏమయ్యా ఆ హిరణ్యకశిపుడి బాధ మేము పడలేకపోతున్నాం, నువ్వే ఏదో దారి చూపించాలి అంటే తొందరపడకండి, కొన్నాళ్ళు ఓర్చుకోండి, ఆ బాధలు తగిన సమయం వస్తే కానీ ఏమీ చేయలేను అన్నాడు ఆయన. అలా ఏదో ఒక చెప్పాలి కదా, ఇప్పుడు కాదు ఓ ఆరు నెలల తర్వాత చూస్తాను, ఓ ఏడాది తర్వాత చూస్తానని చెప్పాలి కదా. పరమాత్మకు కూడా ఒక్కోసారి సమయం కావాల్సి వస్తుంది, మరి అలాంటి సమయం తీసుకుంటాననైనా చెప్పాలి, ఏదో ఒక ఉపాయం ఏమి చెప్పకుండా ఆయన మౌనంగా ఊరుకున్నాడు ఏమిటయ్యా అంటే నారదుడు చెప్పాడు, ఏమీ లేదు, కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవి యందు జన్మించే ప్రద్యుమ్నుడు అనే కుమారుడు ఈ శంబరాసురుని సంహరించడం కోసమే అవతరించబోతున్నాడు, పుట్టబోతున్నాడు, ప్రద్యుమ్నుడి వల్ల ఈ శంబరాసురుడు మరణిస్తాడు. ఈ వార్త నెమ్మదిగా ఆ చెవిని ఈ చెవిని వెళ్ళి 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 శంబరాసురుడికి తెలిసింది. ఈ శంబరాసురుడు అసలు శంబర శబ్దానికే మాయ అని అర్థం, మాయలు బాగా చేసే లక్షణం కలిగిన వాడు, మాయ ఆధారంగానే వాడు బ్రతుకుతున్నాడు. మాయలు మర్మాలు సామాన్య మానవులు కొంత రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని అలవరుచుకుంటే కొన్ని మాయలు మర్మాలు సంపాదిస్తారు. ఈ మాయలు మర్మాలు క్రూరత్వం ఆధారంగా సంపాదించి తన తెలివిని తన శక్తిని తన యుక్తిని మొత్తానికి ఈ మాయలు మర్మాలు వినియోగించడానికే ఎవడు ఖర్చు పెడతాడో, స్వార్థానికి ఎవడు వినియోగిస్తాడో, ఎవడు లోకకంటకుడుగా తయారవుతాడో, ఎదుటివారి బాధలను పట్టించుకోకుండా చిన్నినాపట్టకు శ్రీరామరక్షని తన అభ్యుదయమే లక్ష్యంగా మాయలు మర్మాలు ఎవడు ప్రయోగిస్తుంటాడో ఆ గుణము ఎక్కడున్నదో వాడు రాక్షసుడు. మాయలు మర్మాలను కుటిల స్వభావాన్ని తన ప్రయోజనం కోసం తన స్వార్థం కోసం ఎదుటివారిని పీడించడానికి కూడా సిద్ధపడి ఎవడు వినియోగిస్తాడో వాడు శంబరుడు అనే రాక్షసుడు, శంబరాసురుడు అంటే అది. ఈవేళ కూడా అలాంటి వ్యక్తి ఎవడైనా ఉంటే వాడు శంబరాసురుడు, వాడి పేరు ఏదన్నా కావచ్చు. శంబరాసురుడు అంటే అర్థం మాయలను మర్మాలను, అంటే తన తెలివి కొంచెం వికటించి వికృత వేషాన్ని ధరించినప్పుడు ఆ తెలివిని స్వార్థానికే వినియోగించి లోకానికి హాని కలిగించడానికి సిద్ధపడే గుణం ఎవడికి ఉన్నదో వాడల్లా శంబరాసురుడే. ఈ శంబరాసురుడి సంహారం ఎలా జరుగుతుంది అంటే పరమాత్మ యొక్క కుమారుడి వల్ల జరుగుతుంది, ఈ పరమాత్మ వల్ల కాదట. చాలా ఆశ్చర్యంగా కనిపిస్తాయి పురాణ కథలు మనకి. త్రిపురాసురుడు విజృంభిస్తున్నాడయా, త్రిపురాసురుడిని సంహరించాలి అంటే త్రిపురాసురుణ్ణి ఈశ్వరుడు సంహరించాడు బానే ఉంది, తారకాసురుడు విజృంభించినప్పుడు ఆ తారకాసురుణ్ణి మాత్రం ఈశ్వరుడు సంహరించలేడు, త్రిపురాసురుడి కంటే గొప్పవాడా? అసలు త్రిపురాసురుణ్ణి సంహరించడమే చాలా కష్టం, త్రిపురాసుర సంహారం చేశాడు అంటే ఈశ్వరుడికి చాలా గొప్ప. అందుకని ఈశ్వరుణ్ణి ఎన్నో రకాలుగా అందరూ చేరి స్తుతిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంతటివాడివి అంతటివాడివి అంటే ఆయన పెద్దగా ఇదేదో స్తోత్రం అనుకోడు, కానీ నువ్వు త్రిపురాసుర సంహారం చేశావు అంటే మాత్రం కాస్త ఆయనకి నేను కదా ఈ పని చేశాను అనిపిస్తుంది అన్నమాట. నిజంగా అంత కష్టమైన విషయం ఎవరూ చేయలేంది. త్రిపురాసురులనే సంహరించగలిగిన పరమేశ్వరుడు మరి తారకాసురుని సంహరించే విషయంలో మౌనంగా ఊరుకున్నాడు. పార్వతీదేవికి పరమేశ్వరుడికి కలిగే కుమారుడు మాత్రమే తారకాసుర సంహారం చేయగలడు అని చెప్పారు, అందుకోసం కుమారస్వామి అవతరించాడు. అలాగే ఈ కథలో శ్రీకృష్ణ పరమాత్మ కాక కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు రుక్మిణీదేవి ఎందు కలిగిన సంతానంగా వచ్చే ప్రజ్యుమ్నుడి ద్వారా మాత్రమే శంబరాసుర సంహారం నిర్ణయమైంది అనే వార్త నెమ్మదిగా శంబరాసురుడికి చేరింది. వాడు అసలే మాయలు తెలిసినవాడు కదా, అందుకని తన మాయాశక్తితో రుక్మిణీదేవి ప్రసూతి గృహంలో ఒక మాయాశక్తిని ప్రవేశపెట్టాడు. ఎప్పుడు రుక్మిణీదేవికి కుమారుడు కలుగుతాడో కలిగిన వెంటనే మాయ చేసి ఆ పిల్లవాడిని అక్కడి నుంచి అదృశ్యం చేయండి, నాకు అప్పగించండి అని వెంటనే ఆ పని చేశారు వాళ్ళు. ప్రద్యుమ్నుడు పుట్టాడు రుక్మిణీదేవికి, పుట్టిన పిల్లవాడు పొత్తిళ్లలోనే అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు, ఏమైపోయాడో తెలియలేదు, శంబరాసురుడి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ పసికందుని శంబరాసురుడు చాలా దూరంగా తీసుకువెళ్ళి సముద్రంలో పడవేశాడు. ఇంకా మనకేమీ తిరుగులేదు, నన్ను చంపడానికి పుట్టినవాడు సముద్రంలో పడ్డాడు కదా అని చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మానవ నైజం ఎలా ఉంటుందో ఇక్కడ చూపించాడు రాక్షసుడు అన్న పేరుతో. ఇది మానవ మనస్తత్వమే, రాక్షస మనస్తత్వం కాదు. రాక్షసుడికి నీ తెలివితేటలు ఉండవు, ఇవి మానవుడి తెలివితేటలే. మానవుడి తెలివితేటలు వికటించినప్పుడు వాడు రాక్షసుడు అవుతాడు అని చెప్పడానికి వాడి ఉద్దేశం పుట్టబోయేవాడు నన్ను చంపుతాడు కాబట్టి వీడిని చంపేద్దామని. అంటే పుట్టబోయేవాడు తనను చంపడానికే పుట్టాడు అన్న మాట వీడు నమ్మాడా నమ్మలేదా? తనను చంపడానికే పుట్టిన మాట నమ్మితే వాడు చంపనే చంపుతాడు. వాడిని తాను ఏం చేయగలడు? తాను ఏం చేసినా వాడు చంపనే చంపుతాడు. వాడేమి చెయ్యలేడయ్యా, వాడిని ఏదో ఒకటి చేయగలను అంటే అలా ఏదో ఒకటి నువ్వు చేస్తే దెబ్బతినే లక్షణం కలిగిన వాడు నిన్నేం చంపుతాడు, దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఈ పని చేయాల్సిన పని లేదు. సరిగ్గా కంసుడి కథ లాంటిదే ఇది. ఈమెకు జన్మించబోయే 8వ సంతానాన్ని ప్రాణాలు తీస్తుంది అని ఆకాశవాణి చెప్పింది. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడపెదు ఎరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ. ఒరే, ఈమెకు పుట్టబోయే 8వ సంతానాన్ని ప్రాణాలు తీస్తుంది అనే మాట విన్నాడో లేదో రథాన్ని ఆపాడు, వరలో నుంచి కత్తి తీశాడు, ఓ చేత్తో చెల్లెల్ని కిందకి దింపాడు, చంపేస్తా అన్నాడు కంసుడు. వసుదేవుడు క్షణాల్లో ఆలోచించి, ఎందుకు బావా, కాళ్ల పారాణి ఆరని కొత్త పెళ్లి కూతుర్ని చంపుకుంటావా, చెల్లెల్ని చంపుకుంటావా, ఆడదాన్ని చంపానని అపకీర్తి సంపాదిస్తావా? మాకు పుట్టబోయే 8వ సంతానం కదా నీకు ప్రాణానికి హాని, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు నీకు అప్పగిస్తావు, నీ అధీనంలో పెట్టుకో మమ్మల్ని, ఏమైనా చేసుకోవాడిని, అనవసరంగా ఈవిని చంపడం దేనికి, గుట్టు చప్పుడు కాకుండా నీ అధీనంలో పెట్టుకుని పుట్టిన పసికందుని పుట్టినట్టుగా చంపేసాయి, నువ్వేమైనా చేసుకొని ఇష్టం. కంసుడు అనుకున్నాడు, ఇదేదో నాకు అనుకూలంగా ఉందిరా ఈ వాదం, ఈ పని చేస్తే సరిపోతుంది కదా, ఇలా బహిరంగంగా ఆడదాన్ని చంపారనే అపకీర్తి ఎందుకు, గుట్టు చప్పుడు కాకుండా అంతఃపురంలో చంపేస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. నిజానికి వసుదేవుడు అడిగింది ఏమిటి, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా నీకు అప్పగిస్తాం అంటే ఏ 8వ సంతానం నీ ప్రాణం తీస్తుందో ఆ 8వ సంతానం పుట్టే వరకు మాకు అవకాశం ఇవ్వు, అలా బిడ్డల్ని కంటూనే ఉంటాము అని అడిగాడు. వసుదేవుడు అడిగింది తనకు అనుకూలంగా ఉంది అని కంసుడు అనుకున్నాడు, కానీ నిజానికి పరమాత్మ నిర్ణయానికి అనుకూలంగా ఉంది. అంటే ఆడబోయే ఆటలో వేయబోయే ఎత్తు ఏదో ముందుగా చెప్పి కూడా పరమాత్మే గెలుస్తాడు, గెలుపు ఎప్పుడూ దైవానిదే. మానవుడు తాను మహామేధావిని అనుకుని విర్రవీగి ఏవో అకృత్యాలు ఆచరించి తన శక్తియుక్తుల్ని వినియోగించి దైవము యొక్క నిర్ణయాన్ని తిరగదోడి తాను అనుకున్న విధంగా అభ్యుదయాన్ని సాధించాలని అనుకుంటాడు, కానీ దైవ నిర్ణయానికి ఎంతటి వాడైనా తల వంచవలసిందే. దైవ నిర్ణయము తిరుగులేనిది అన్న నిర్ణయాన్ని గుర్తించగలిగిన విజ్ఞానం మానవుడికి లభించిందా వాడి జన్మ చరితార్థం. కానీ కంసుడు అలా అనుకోలేదు, ఎలాగైనా తప్పించుకుందాం అనుకున్నాడు. పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా చంపేస్తామన్న మాట తనకు అనుకూలంగా ఉంది అని భావించాడు పాపం. అలాగే దేవకి వసుదేవుని చెరసాల్లో పెట్టాడు, ఆరుగురిని చంపేశాడు. 7వసారి పుట్టిన పిల్లవాడు గర్భస్రావం అయిపోయిందండి అన్నారు. ఈ గర్భంలో నుంచి ఆ శిశువుని వ్రేపల్లెలో ఉన్న రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టారు. కంసుడికి ఏమైపోయింది, ఇప్పుడు 7వ గర్భం జారిపోయింది కాబట్టి ఈ 7వ గర్భాన్ని లెక్క వేసుకోవాలా వద్దా? అసలు 8 కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా 8 దగ్గరికి వచ్చేప్పటికీ ఇది 7 లెక్క వేసుకోవాలా అక్కర్లేదా? వేసుకుంటే తర్వాత రాబోయేది 8, వేసుకోకపోతే తర్వాత రాబోయేది 7. ఇది జారిపోయింది కాబట్టి దీన్ని లెక్క పెట్టుకోవాలా అక్కర్లేదా, పెట్టుకోవాలా అక్కర్లేదా, వాడికి టెన్షన్ పెరిగిపోయింది. ఏ 8 కోసం వాడు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడో ఆ 8 దగ్గరికి వచ్చేప్పటికి వాడికి టెన్షన్ పెంచేశాడు. పుట్టనే పుట్టాడు, తప్పించుకునే తప్పించుకున్నాడు, రాత్రికి రాత్రి కణించి అక్కడికి వెళ్ళిపోయాడు. కావాలి వాళ్ళకి కావాలనే నిద్ర వచ్చింది ఆ సమయానికి. పరమాత్మ చిత్రమైన లీల ప్రదర్శించి అక్కడికి వెళ్ళిపోయాడు. పరమాత్మ ఇంతటి దివ్యమైన మాయా విశేషాన్ని చేయగలిగిన వాని యొక్క కుమారుడైన ఆ ప్రద్యుమ్నుణ్ణి శంబరాసురుడు తానేదో చేయగలదు అనుకోవడం, కంసుడి కథ విని కూడా తాను తెలివి తక్కువగా ప్రవర్తించడం మాత్రమే. లోకంలో పురాణ గాథలు కానీ ఇతిహాస గాథలు కానీ బాగుపడిన వారి కథలు కానీ చెడిపోయిన వారి కథలు కానీ మనం ఎందుకు వినాలి అంటే కాలక్షేపం కోసం కాదు, అలా ప్రవర్తించకుండా ఉండడానికి. బాగుపడిన వారి కథలు విని అలా ప్రవర్తించడానికి ప్రయత్నించడానికి, చెడిపోయిన వారి కథలు విని అలా ప్రవర్తించకుండా ఉండడానికి. కానీ కంసుడి వృత్తాంతం లోకానికంతటికీ తెలిసినా కూడా కంసుడు ఎలా తప్పించుకోలేకపోయాడో నేనైనా తప్పించుకోవడం సాధ్యం కాదు అని నమ్మగలిగే స్వభావము లేని శంబరాసురుడు ఓ దుర్మార్గానికి పాల్పడ్డాడు. పోతన్నగారు అంటారు, తామరసాక్షువంశమున దర్పకుడు ఈశ్వరు కంటి మాటలంతా మును దగ్ధుడై పిదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ఠ చేసి హరివీర్యమున ప్రభవించే రుక్మిణీకామిని గర్భమందు అసురఖండను మారటమూర్తియోయనన్. పరమేశ్వరుడు యొక్క మూడవ కంటి మంటకు భస్మీపటలమైపోయిన మన్మథుడు మళ్ళీ శరీరాన్ని సంపాదించాలి అని భావించి ఆ శరీరాన్ని సంపాదించడానికి పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. చేస్తే ఇదివరకటి శరీరం నీకు రాదయ్యా, కొత్త శరీరం నీకు వస్తుంది, రుక్మిణీ కృష్ణుల యొక్క కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా నువ్వు జన్మిస్తావు అని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆయన ప్రద్యుమ్నుడుగా పుట్టాడు. ఎందుకు అంటే మన్మథుడి యొక్క శక్తి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడుగా అతడు జన్మించి శంబరాసుర సంహారాన్ని సాగించాలి. ఎందుకు మన్మథుడికే అవకాశం ఉంది ఇతరులకు లేదు అంటే మన్మథుడికి రెండు విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం, మన్మథుడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. ఇక్కడ ప్రద్యుమ్నుడుగా కూడా కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడుగా పుట్టబోతున్నాడు. రెండవ విశేషం, పరమేశ్వరి అయిన అమ్మవారిని ఆరాధించిన వారు 14 మంది ఉన్నారు అని మార్కండేయ సంహిత చెప్పింది. ప్రాచీనమైన పురాణాల్లో ఇతిహాసాల్లో అమ్మవారిని ఆరాధించి అద్భుతమైన ప్రయోజనాలు అమ్మవారి ద్వారా పొంది తమ కర్తవ్యాన్ని సక్రమంగా అమ్మవారి యొక్క దివ్యమైన దయావిశేషం చేత నిర్వహించగలిగిన మహానుభావులు 14 మంది ఉన్నారని పెద్ద జాబితా ఇచ్చారు. అందులో మన్మధుడు ఒకడు. పరమేశ్వరి యొక్క దయా దాక్షిణ్యాలను పరిపూర్ణంగా సంపాదించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్ష ప్రసార ఫలంగా తనకు లభించిన శక్తితో సృష్టిలోని సకల జీవరాశులను ఆటాడించగలిగిన శక్తి కలిగినవాడు మన్మధుడు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అందరు జీవరాశుల మీద పనిచేయగలిగిన లక్షణం కలిగిన ఇతడు శంబరాసురుడనే మాయావిని సంహరించగలడు. అందుకని మన్మధుడే కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం చేశారు. ఆయన కుమారుడుగా పుట్టాడు. ఈ శంబరాసురుడు ఈ విషయం తెలియక తానే గొప్ప మాయలు మంత్రాలు కలిగినవాడు అనుకున్నాడు. ఆ పిల్లవాడిని కాస్త సముద్ర గర్భంలో పడవేశాడు. ఆ సముద్ర గర్భంలో ఉన్న పసికందుని ఓ పెద్ద చేప మింగేసింది. జాలరులు ఆ చేపను పట్టుకున్నారు. ఈ పట్టుకున్న జాలరులు శంబరాసురుడు ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో ఆ రాజ్యంలో ఉన్న సముద్ర తీరంలో ఉన్న జాలరులే. ఈ పెద్ద చేపరా, ఇది మామూలు చేప కాదు, ఇది మనం తీసుకుంటే బాగుండదు, రాజుగారికి కానుకగా ఇద్దామని రాజుగారికి ఇచ్చారు. ఈ శంబరాసురుణ్ణి సంహరించడానికి ఏ ప్రద్యుమ్నుడు ఏ చేప కడుపులో ఉన్నాడో ఆ చేప సరాసరి రాజుగారింటికి చేరింది. ఆ రాజుగారి వంట ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ చేపని తరిగి రాజుగారికి ఆహారంగా ఇవ్వాలి శంబరాసురుడికి. సరిగ్గా ఆ సమయంలో మన్మథుడి భార్య అయిన రతిదేవి పరమాత్మ యొక్క సంకల్పం చేత వంటగత్తెగా మారి ఏ రోజైతే ఈ చేప శంబరాసురుడి ఇంటికి చేరిందో ఆ రోజునే ఆమె కొత్త వంట మనిషిగా శంబరాసురుడి వంటశాలలో ప్రవేశించింది. ఈ చేపనే ఆమె తీసుకుంది. తీసుకుని ఆ చేపను తరిగి అందులో ఉన్న ప్రద్యుమ్నుని రక్షించింది. రహస్యంగా ఎవరికీ తెలియకుండా పెంచి పెద్ద చేసింది. ఆశ్చర్యకరమైన విషయం, భార్య తల్లి వలె పిల్లవాడిని పెంచింది. ఆమె భార్య నిజానికి మన్మధుడి యొక్క భార్య, కానీ ఇప్పుడు మాయావతి అన్న పేరుతో ప్రద్యుమ్నుని పెంచి పెద్ద చేసింది. ఈ మాయావతికే కొన్ని పురాణ కథల్లో ప్రభావతి అనే పేరు కూడా పెట్టారు. ప్రభావతి ప్రద్యుమ్నం అన్న పేరుతో పింగళి సూర్యనార్యుడు అద్భుతమైన ఒక ప్రబంధం కూడా రాశాడు ఈ విశేషాలన్నీ దృష్టిలో ఉంచుకుని. అందువల్ల ఆ మాయావతి ఈ ప్రద్యుమ్నుని పెంచి పెద్ద చేసింది. ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన ప్రద్యుమ్నుని ఒకరోజు కూర్చోపెట్టి ఆ మాయావతి చెప్పింది, తానెవరో వివరించకుండా నేనెవరో నీకు తర్వాత తెలుస్తుంది, నీకు ముఖ్య విషయం చెబుతున్నాను, ఏ శంబరాసురుడి యొక్క రాజ్యంలో ఉన్న వంటశాలలో నేను వంట మనిషిగా పనిచేస్తున్నానో ఆ శంబరాసురుడు లోకకంఠకుడై దుర్మార్గుడై తన మేధాశక్తిని తాను సంపాదించిన తంత్ర విద్యలను ప్రపంచాన్ని పీడించడానికి తన స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి వినియోగిస్తున్నాడు, కాబట్టి ఈ శంబరాసురుడు శిక్షార్హుడయ్యా, ఈ శంబరాసురుడిని నువ్వే చంపాలి, నీకు కొన్ని మాయా సంబంధమైన విద్యలు ప్రబోధిస్తాను, ఈ మాయా విద్యల యొక్క సహకారంతో వాణ్ణి సంహరించు. మాయా వివీడు దుర్మతి మాయడు సంగరములందు, యుద్ధరంగంలో నిలబడితే మామూలుగా బాణాలు వేసి చంపినా ఆయుధాలు ప్రయోగించినా ఏ రకమైన పద్ధతిలో వాడిని చంపాలనుకున్నా వాడు చావడు. మాయడు సంగరములందు అమర్త్యుల గెలుచున్, దేవతలను కూడా జయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మాయకు రణమునవీని మాయింపుము మోహనాది మాయల చేతన్, మోహనము అనే పేరు కలిగిన ఒక విద్య. ఇలా ప్రారంభించి మోహనము మొదలైన ఎన్నో రకాల మాయా సంబంధమైన విద్యలు నీకు ప్రబోధిస్తున్నాను. ఈ విద్యల యొక్క సహకారంతో పరమ దుర్మార్గుడైన ఈ శంబరాసురుణ్ణి నువ్వు సంహరించవలసింది అని చెబితే ఈ ప్రజ్ఞమునుడు మాయావతి యొక్క సహకారంతో ఆ విద్యలన్నీ సాధించి శంబరాసురుణ్ణి సంహరించాడు. శంబరాసురుడు ప్రయోగించిన ప్రతి మాయకి పైన ఉన్న మాయని ప్రజ్ఞమునుడు ప్రయోగించాడు. అంటే శంబరాసురుడు లాంటి ఒక దుర్మార్గుణ్ణి సంహరించడానికి కృష్ణ పరమాత్మ స్వయంగా దిగిరావలసిన అవసరం లేదు. ఆయన గర్భాన జన్మించిన ఒక పిల్లవాడు చాలు. ఆ పిల్లవాడిని శంబరాసురుడు సముద్ర గర్భంలో పడవేసినా కూడా ఏమీ లెక్కలేదు. పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారం శంబరాసురుడు అతన్ని సముద్ర గర్భంలో పడవేసినా పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారం ఆ పిల్లవాడు క్షేమంగానే ఉన్నాడు. వాడే పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే ప్రజ్యుమ్నుడు అన్న పేరుతో ఇతన్ని సంహారం చేశాడు. ప్రజ్యుమ్నుడికి కుమారుడుగా అనిరుద్ధుడు తర్వాత పుట్టబోతున్నాడు. ఆ అనిరుద్ధుడు ఒక అద్భుతమైన కథావృత్తాంతాన్ని నడపబోతున్నాడు కాబట్టి ప్రజ్యుమ్నుడు మరణించడానికి వీల్లేదు. ప్రజ్యుమ్నుడు జీవించే ఉండాలి. అందుకని పరమాత్మ యొక్క సంకల్పం మేరకు శంబరాసుర సంహారం జరిగింది. చిత్రం ఏమిటంటే శంబరాసుర సంహారంలో దాగిన ఒక విశేషం, మాయాశక్తిని సంపాదించుకుని నాకు ఇంకా ఎదురు లేదు అని ఎవడైనా అనుకుంటే, ఇవాళ ఆధునికమైన సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని పరిపూర్ణంగా తన చేతిలో పెట్టుకుని నాకు ఎదురు లేదు అనుకోవచ్చు ఎవడైనా ఒక సైంటిస్ట్. కానీ మాయాశక్తుల యొక్క ప్రభావం కానీ సాంకేతికమైన విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రభావం కానీ వ్యక్తిగతమైన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం కాదని, లోక కళ్యాణం కోసమని ప్రతివాడు గుర్తించి తీరాలి. అలా గుర్తించని వాడు ఎన్ని మాయలు చేయగలిగిన వాడైనా సరే అతన్ని మించగలిగిన మాయ వచ్చి అతన్ని సంహరించి తీరుతుంది సుమా. మాయాం తు ప్రకృతిం వింద్యాత్ మాయినం తు మహేశ్వరం. మాయని ప్రకృతి అంటారు. ఆ ప్రకృతిని మాయాస్వరూపంగా తన వశం చేసుకుని మాయ మీదనే మాయ ప్రయోగించగలిగిన వాడు మహేశ్వరుడు పరమాత్మ. భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది, మాయకు లోబడేవాడు జీవుడు, మాయను లోబరుచుకున్నవాడు దేవుడు. మాయను లోబరుచుకున్న పరమాత్మ యొక్క అధీనంలో అన్ని మాయలు కూడా లోబడి ఉండవలసిందే, కానీ పరమాత్మకు మించిన మాయ ప్రపంచంలో మరొక్కటి లేదు. అది తెలియని అజ్ఞానపూర్వకమైన అహంకారం కలిగిన శంబరాసుర సంహారంతో దశమస్కంధం యొక్క ఉత్తర భాగాన్ని ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే మనం, ఎంతటి గొప్పవాడైన ఒక మానవుడు ఎన్ని మాయాతంత్ర విద్యలు సంపాదించినా కూడా పరమాత్మను మించిన వాడు ఎవడూ లేడు. పరమాత్మ యొక్క నిర్ణయమే ఎప్పుడైనా అమలు జరిగి తీరుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, పరమాత్మ నీ నిర్ణయం ఏమిటో మాకు తెలియదు కాబట్టి నీ పాదాలను ఆశ్రయిస్తున్నామయ్యా, నీ నిర్ణయంలో మమ్మల్ని భాగస్వాములను చేసుకుని మా మనస్సులు సక్రమంగా ప్రవర్తించే విధంగా చెయ్యి. నీవేమిటో మేము తెలుసుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళం కాదు. అందుకని ఈ మాయలు మంత్రాలు నీ మీద మేము ప్రయోగించాం. నువ్వు కూడా నీ మాయలు మా మీద ప్రయోగించకుండా నీ అనుగ్రహాన్ని మా మీద ప్రయోగించి మమ్మల్ని చరితార్థుల్ని చెయ్యి స్వామి అని మా భక్తులైన వారు, మానవులైన వారు నిరంతరము స్వామిని ప్రార్థించి స్వామి యొక్క అనుగ్రహంతో జీవితాన్ని చరితార్థం చేసుకోవలసి ఉంటుంది అనే సత్యాన్ని చెప్పడానికి చిత్రమైన శంబరాసుర సంహార వృత్తాంతంతో ఈ కథను ప్రారంభించారు. దశమస్కంధం ఉత్తర భాగంలో కనపడే ఈ కథల్లో తరువాత వెంటనే కనపడే కథ వినాయక చవితి నాడు మనం అందరం చదువుకునే చిత్రమైన కథ శమంతకోపాఖ్యానం. వినాయక చవితి నాడు ఆ కథ చదువుకుంటాం కాబట్టి కథ మనందరికీ తెలుసు. ఏమయ్యా శమంతకోపాఖ్యానం ఒక అద్భుతమైన కథావృత్తాంతం, ఓ పరీక్షన్ మహారాజా ఈ కథ చెప్పమంటావా? సత్రాజిత్తు అనే మహారాజు కృష్ణ పరమాత్మని తప్పుపట్టాడు. తర్వాత ఆ మణిని అపహరించాడని ఏ కృష్ణుడి మీద నింద వేశాడో ఆ మణిని కృష్ణుడికే ఇచ్చాడు. మణితో పాటు తన కుమార్తెయిన సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. చాలా విచిత్రమైన కథావృత్తాంతం ఇది, ఈ కథ నీకు చెప్పమంటావా అన్నాడు. శుకయోగేంద్ర వారు అప్పుడప్పుడు తమాషాగా ఆ కథా సారాంశాన్ని ఒకటి రెండు వాక్యాల్లో చెప్పి ఇది కథ లక్షణం చెప్పమంటావా అని అడుగుతాడు. చెప్పమనే కదా ఆయన అడుగుతున్నాడు, చెప్పమంటావా అని ఎందుకు అడగడం అంటే భక్తి లేని వాడికి చెప్పకూడదు. నచ అశుశ్రూషవే వాచ్యం నా అభక్తాయ కదాచన. అడగని వాడికి చెప్పొద్దన్నారు, వినడంలో శ్రద్ధ లేనివాడికి చెప్పొద్దన్నారు, భక్తి లేనివాడికి చెప్పొద్దన్నారు. పరమాత్మ యొక్క కథ వినాలని పరితపించే గుణం ఉన్నవాడికే చెప్పాలి కానీ, అందుకని ఎప్పటికప్పుడు ఆయన పరీక్షిస్తూ ఉంటాడు అనమాట పరీక్షన్ మహారాజుని శుకయోగేంద్రులవారు. ఏమయ్యా చెప్పమంటావా ఈ కథ అంటాడు. ఏనుగు మొసలి కథ నీకు చెప్పమంటావా, ఏనుగు మొసలి పోరాడుకున్నాయి ఆ కథ నీకు చెప్పమంటావా అంటూ ఉంటాడు. అట ఈ కథ చెప్పమంటావా అన్నాడు. అనగానే పరీక్షన్ మహారాజు, శౌరికేమి తప్పు సత్రాజితుడు చేసే కూతు మణిని ఏల కోరిచే. ఇదేమిటయా చాలా ఆశ్చర్యంగా ఉంది. కృష్ణ పరమాత్మ అంటే ఎవరైనా కూడా ఆయన పాదాలంటే ప్రార్థిస్తారు, కానీ కృష్ణ పరమాత్మ విషయంలో అపరాధం చేశాడా సత్రాజిత్తు? ఎంత తెలివి తక్కువ వాడు. లోకంలో ఏ రాజైనా కృష్ణుణ్ణి దైవంగా భావిస్తారే, పరాక్రమ విషయంలో కానీ దైవశక్తి విషయంలో కానీ కృష్ణుడి కన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన్ని అవతారమూర్తిగా ఎవరైనా గుర్తిస్తారే? ఏం తప్పు చేశాడయ్యా ఈ సత్రాజిత్తు? అతనికెట్లు కలిగే ఆ శమంతకమణి విప్రముఖ్యా నాకు విస్తరింపు. వివరంగా చెప్పవయ్యా, అసలు ఆ శమంతకమణి సత్రాజిత్తుకి ఎట్లా వచ్చింది అంటే ఆయన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి ఆరాధించాడు. నిరంతరము సూర్యదేవుణ్ణి ఆరాధించడం ద్వారా సూర్య పరమాత్మ యొక్క అనుగ్రహంతో, సూర్యభగవానుని యొక్క అనుగ్రహంతో ఈ సత్రాజిత్తునకు ఒక మణి లభించింది. ఆ మణి పేరు శమంతకమణి. ఈ శమంతకమణికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఈ మణి రోజుకి 8 బరువుల బంగారాన్ని ఇస్తుంది. ప్రతిరోజు 8 బరువుల బంగారం. ఈవేళ సూర్యోదయానికి 8 బరువులు, మళ్ళీ రేపు సూర్యోదయానికి 8 బరువుల బంగారం. అలా ఎందుకండి? మొత్తం అంతా ఒకే రోజు ఇచ్చేయచ్చు కదంటే అలా ఇవ్వదు. ప్రతిరోజు 8 బరువుల బంగారాన్ని ఇస్తుంది. బరువు అంటే 20 మణుగులు. 20 మణుగుల బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుంది. అలాంటి అనంతమైన బంగారాన్ని వర్షించే లక్షణం కలిగిన ఈ శమంతక మణిని సూర్యుని యొక్క అనుగ్రహంతో సత్రాజిత్తు సంపాదించుకున్నాడు. ఈవేళ మనం కూడా రకరకాలైన చిత్రమైన ప్రకటనలు వింటున్నాం. ఫలానా మణి మీరు పెట్టుకున్నారా ఉంగరంలో, ఇంక మీకంతే తిరుగులేదంటాడు. కెంపు పెట్టుకోండి, లేకపోతే వజ్రం పెట్టుకోండి, ఇంకో పుష్యరాగం పెట్టుకోండి, ఏవో చెప్తూ ఉంటారు. అవి పెట్టేసుకున్నంత మాత్రాన మనకి దారిద్ర్యం పోదు, అవి పెట్టేసుకున్నంత మాత్రాన ఉద్యోగాలు రావు, అవి పెట్టేసుకున్నంత మాత్రాన పెళ్ళిళ్ళు కావు, అవి పెట్టేసుకుంటే పరీక్షలు పాస్ అయిపోరు. ఏ లక్ష్యాన్ని మానవుడు కలిగి ఉన్నాడో ఆ లక్ష్యాన్ని సాధించడానికి అది ప్రేరణ కలిగిస్తుంది. ఎప్పుడు కలిగిస్తుంది ఆ ప్రేరణ కూడా? ఊరికే ధరిస్తే విశ్వాసం ఏర్పడుతుంది, సరిపోతుంది, చాలదు. ఆ మణిని నిరంతరం ఆరాధించాలి. ఆ మణి రూపంలో ఉన్న విలువైన పరమాత్మ యొక్క తత్వాన్ని ఏ వ్యక్తి దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తాడో ఆ దైవము యొక్క అనుగ్రహం ఈ మణి ద్వారా వస్తుందన్నమాట. దైవమే ఇతడికి కావలసినవన్నీ ఇచ్చేది, ఉద్యోగాలు ఇచ్చేది దేవుడే, పెళ్ళిళ్ళు చేసేది దేవుడే, సక్రమంగా చదువులు పరీక్షలు వేస అయ్యేట్టు చేసేది దేవుడే, మన కష్టాలన్నీ తొలగించేవాడు దైవమే, మణి ద్వారా ఇస్తాడనమాట. అంతే, మణిస్తోంది అనుకుంటాం మనం, దైవాన్ని మరచిపోతాం. కానీ దైవ అనుగ్రహమే మణి రూపంలో మనకు లభిస్తుంది అనే విషయాన్ని మానవుడు మరచిపోకూడదు. ఈ సత్రాజిత్తుకి ఈ కథ చెప్తూ అందుకే ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రతినిత్యము సూర్యుణ్ణి ఆరాధించడం ద్వారా సూర్యదేవత అనుగ్రహంతో ఇతనికి ఈ శమంతకమణి లభించింది. ఈ శమంతకమణిని ప్రతిరోజు ఆరాధించాలి, మళ్ళీ దాన్ని పూజించాలి. అదే విలాస వస్తువు, నాకు బంగారాన్ని ప్రసాదించే వస్తువు అనుకోకూడదు, ఏటీఎం కార్డు కాదు. అందువల్ల దాన్ని ప్రతిరోజు ఆరాధిస్తే రోజుకి 8 బరువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఈ శమంతకమణిని ఆయన తన సొంతం చేసుకున్నాడు. ఈ శమంతకమణి లభించిందని ఆనందంగా ఉన్నాడు. ఈ శమంతకమణికి చాలా విశేషాలు ఉన్నాయి. కేవలం బంగారాన్ని ఇవ్వడం ఒక్కటే కాదు ఇది చేసే పని. ఏ మహారాజు గారి దగ్గర ఈ శమంతకమణి ఉన్నదో, ఆ మహారాజు గారు ఏ దేశాన్ని పరిపాలిస్తారో ఆ దేశం కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకని? మణి రూపంలో పరమాత్మ యొక్క శక్తిని ఆరాధిస్తాం కాబట్టి. భగవద్గీతలోని విభూతి యోగంలో పరమాత్మ ఒక చక్కని మాట చెబుతాడు. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడ ఈ ప్రపంచంలో ఒక విశేషమైన వైభవం ఉన్నదో అది నా తేజస్సు యొక్క లక్షణంగా గుర్తించవయ్యా అర్జున. అందుకని రోజుకి 8 బరువుల బంగారాన్ని ప్రసాదించగలిగిన మణి ఒకటి లోకంలో ఉన్నది అంటే అది పరమాత్మ కంటే గొప్పది కాదు, పరమాత్మే ఆ మణి రూపంలో ఉన్నాడు. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించాలి. కానీ సత్రాజిత్ అనుకున్నాడు, నేను చేసిన సూర్యదేవత ఆరాధనకు ఫలంగా ఇది లభించింది, కాబట్టి ఇది నా భక్తి వల్ల లభించింది, నా శక్తి వల్ల లభించింది, నా యుక్తి వల్ల లభించింది, ఇది నా సొంతం. తనలో నుంచి వ్యక్తమవుతున్న శక్తియుక్తులు తన సొంతమని ఎవడు అనుకుంటాడో వాడు సత్రాజిత్ అంటే. అందుకని ఈ కథలో అతనికి సత్రాజిత్తు అని పేరు పెట్టాడు. మనందరికీ బాగా పరిచయం లేకపోయినా, మనం ఇప్పుడు యాగం చేయకపోయినా చూడకపోయినా, యాగాన్ని గురించి ఒక మాట విన్నాం మనం, మిగిలిన యాగాల పేర్లు విన్నా వినకపోయినా సత్రయాగం అనే మాట విన్నాం బాగా. అసలు సత్రం అంటేనే యాగం. సత్రాజిత్ అనే పేరు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే ఈ భాగవత కథలో ప్రతి పాత్రకి ఉన్న పేరు ఆ అంతరార్థాన్ని పట్టి ఇవ్వడానికి వీలుగానే పెట్టారు. ఊరికే పెట్టాల, ఏ సత్రాజిత్ అని ఎందుకు పెట్టాలి, ఇంకో పేరు పెట్టచ్చు కదా. ఎందుకు సత్రాజిత్ అనే పేరు పెట్టారంటే సత్ర అజిత్ సత్రాజిత్. సత్రము అంటే యాగం. భక్తిభావం మనస్సులో లేకుండా కేవలము కర్మకాండను యజ్ఞరూపంలో నిర్వహించేవాడు, దానివల్ల అజితుడు, పొందదగనివాడు, జయింపదగనివాడు పరమాత్మ. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయాడు, కేవలము కర్మకాండ ఆచరించాడు. నేను సూర్యుని ప్రార్థించాను కాబట్టి నాకు శమంతకమణి దొరికింది, నాకన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడు అనుకుంటున్నాడు సత్రజిత్. అందుకని వాడి పేరు సత్ర అజిత్. అంటే యజ్ఞయాగాది కర్మల ద్వారా జయింపబడనివాడు ఎవరు? పరమాత్మ అనే విషయాన్ని తెలియనివాడు అనమాట ఇతను. ఆ లక్షణం ఉంది సత్రజిత్. అందుకని సత్రజిత్తు ఈ మణి చాలా గొప్పది కదా, దేశాన్ని పరిపాలించేవాడి దగ్గర కనుకుంటే దేశం మొత్తానికి క్షేమం కలుగుతుంది, సూర్యభగవానుడు ఇచ్చాడు అంటే లోక కళ్యాణం కోసం ఇచ్చాడు తప్ప నా వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇవ్వలేదు, లోకమంతా బాగుంటే దేశమంతా బాగుంటే అందులో భాగంగా నేను బాగుంటాను కదా అనే ఆలోచన ఇతనికి కలగలేదు. కృష్ణుడికి వార్త తెలిసింది, ఆ సత్రజిత్తు కబురు పెట్టాడు, ఏమయ్యా నీ దగ్గరున్న మణి ద్వారకా నగరానికి సంబంధించిన రాజ్యాన్ని పరిపాలిస్తున్న చోట కనుక నువ్వు ఇచ్చావా, అందరం కలిసి ఆ మణిని ఆరాధించుకుందాం, దీనివల్ల ఈ రాజ్యం అంతా చాలా బాగుంటుంది, లోకానికి మంచి జరుగుతుంది, నువ్వు ఇవ్వవలసింది అన్నాడు. సత్రజిత్ అన్నాడు, నాకు లభించిన మణి నీకు ఇస్తానా బలేవాడివే, నువ్వు ఎక్కడ ఏం దొరికినా తీసేసుకుందావు అనే ఆలోచన ఇది, చిన్నప్పటి నుంచి నీకు ఇలాంటి ఆలోచనలే, ఎవరిళ్లలోనూ పెరుగు వెన్న పాలు మిగల్చలేదు నువ్వు, ఈ చివరికి మణులు కూడా అపహరించే స్థితికి వచ్చావన్నమాట, ఇలాంటిదేం పనికిరాదు, ఈ మణి నీకు పొరపాటున కూడా ఇవ్వను అన్నాడు. కృష్ణుడికి అడిగాడు కానీ ఇవ్వకపోతే అపహరించాలనే ఉద్దేశం ఆయనకి లేదు. కానీ చాలా చిత్రంగా ఆ మణి అపహరణకు గురైంది. ఈ సత్రజిత్తు తమ్ముడు, వాడి పేరు ప్రసేనజిత్. ప్రసేనజిత్ అనేవాడు ఈ మణిని ఒక హారంలో ఏర్పాటు చేసుకుని ఆ హారాన్ని మెడలో ధరించి విలాసంగా వేటకు వెళ్ళాడు. ఈ ప్రసేనజిత్తుని ఒక సింహం సంహరించింది, ఆ సింహాన్ని ఒక ఎలుగుబంటి చంపింది. ఆ ఎలుగుబంటి జాంబవంతుడు, త్రేతాయుగం నాటి జాంబవంతుడు, ద్వాపరయుగం వరకు కూడా ఇంకా ఉన్నాడు. ఆ జాంబవంతుడు ఈ చిత్రమైన మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. దాని విలువ తెలియక ఆట వస్తువుగా వాడుకునే లక్షణం కలిగిన వాడు జాంబవంతుడు, అందుకని తన కుమార్తెకి ఆట వస్తువుగా ఇచ్చాడు. చూడండి, కథలో సత్రజిత్తుకి సూర్యదేవుని అనుగ్రహం వల్ల ఏర్పాటైన ఈ మణి ఆరాధిస్తే 8 బారుల బంగారాన్ని ప్రసాదించగలిగిన శక్తి కలిగింది. మరి ప్రసేనజిత్తు దగ్గర కానీ, సింహం దగ్గర ఉన్నప్పుడు కానీ, జాంబవంతుడి దగ్గర ఉన్నప్పుడు కానీ, ఆ మణిలా కట్టినప్పుడు కానీ అందులోంచి బంగారం రావటంలా? మరి 8 బారుల బంగారం కనుక ఆ మణిలో నుంచి వస్తే వెంటనే జాంబవంతుడు ఆశ్చర్యపోయేవాడు, ఇదేమిట్రా ఏదో ఆట వస్తువు అనుకున్నాను నేను, ఇందులో నుంచి బంగారం వస్తుంది ఏమిటని ఆశ్చర్యపోయి ఉండేవాడు. మెడలో ధరించిన ఈ మణిని చూసి అదేదో మాంసఖండం అని భావించి సింహం ప్రసేనజిత్తును చంపింది. సింహం చేతిలో ఉన్న ఈ మణిని చూసి జాంబవంతుడు సంహరించాడు. ఈ మణి సత్రజిత్తు దగ్గర ఉండవలసిన మణి జాంబవతికి ఆట వస్తువుగా వెళ్ళిపోయింది, జాంబవంతుడి కుమార్తె అయిన జాంబవతికి. మణి ఏమైపోయిందో తెలియలేదు. వస్తువు ఒక చోటన అనుమానం 10 చోట్ల ఉంటుంది. కృష్ణుడి మీదే వీళ్ళకి అనుమానం వచ్చింది. ఆ కృష్ణుడిని వీళ్ళు తప్పుపట్టడం ప్రారంభించారు. చాలామంది అన్నారు, ఓ సత్రజిత్ నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావయ్యా, కృష్ణ పరమాత్మని నీవు నిందిస్తున్నావు, కృష్ణ పరమాత్మ మీద నేరాన్ని ఆరోపిస్తున్నావు, ఆయన ఎవరికైనా ఇచ్చేవాడే కానీ ఇతరుల సంపదలు హరించేవాడు కానే కాదు, ఆయన గోపికా వస్త్రాపహరణం చేసినట్లు కనపడినా అది గోపికలకు జ్ఞానాన్ని ఉపదేశించడానికేనన్న సత్యాన్ని నువ్వు మరచిపోకు, అక్షయమైన వలువలు ప్రసాదించి ద్రౌపదీదేవి యొక్క గౌరవాన్ని కాపాడే గుణం కలిగిన వాడు తప్ప ఆయన ఇలాంటి దుష్కార్యాలు ఆచరించే గుణం కలిగిన వాడు కాదు, ఆయన్ని తప్పుపట్టద్దు, ఆయన్ని తప్పుపడుతున్న నువ్వు మాట్లాడుతున్న మాటలు విన్నా కూడా మాకు పాపం వస్తుంది, ఇక మాట్లాడిన నీకు ఎంత వస్తుందో ఆలోచించు. ఇతరులను తప్పుపట్టడం అంటే పెద్దలైన వారిని నిందాపూర్వకమైన మాటలు మాట్లాడుతుంటే మనం వింటే కూడా విన్నవాడికి కూడా పాపం వస్తుందన్నారు. చేతయితే వాడిని ఆపనించి ప్రయత్నించాలి, వాడిని ఆపించే ప్రయత్నం మన వల్ల కాకపోతే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతేగాని వాడు మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ కూర్చోకూడదు. ఇంకానా అలాగా అలాంటి వాడా ఇంకా ఎలాంటి వాడు అని వాడిని రెచ్చగొట్టకూడదు. వాడిని నువ్వు చేస్తున్న తప్పు అని నివారించే ప్రయత్నం చేయాలి. నివారించడం సాధ్యం కాదు, అక్కడి నుంచి మనం తొలగి వెళ్ళిపోవాలి తప్ప ఆ నిందావాక్యాలు వినకూడదు. అందుకని అక్కడున్న మహర్షులు కొంతమంది, నువ్వు చాలా తప్పు చేసావయ్యా, నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు, నువ్వు ఆడిన నిందావాక్యాలు విన్నందువల్ల మాకు దోషం కలుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం, ఇప్పటికే వినేసినందువల్ల కొంత దోషం వచ్చింది, ఈ దోషం తొలగిపోవడానికి పరమాత్మని ప్రార్థిస్తున్నావు అన్నారు వాడు. నారాయణ దామోదర నీరజదళ నేత్ర చక్రి నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి. నిత్య కళ్యాణ నిధి, సమస్త లోకాలకు ఎల్లవేళలా శుభాన్ని ప్రసాదించడానికి నిధి అయిన వాడివి నువ్వు, అలాంటి నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు సత్రజిత్తు, ఇది విని మేము తట్టుకోలేకపోతున్నామని వాళ్ళు నమస్కరించారు. ఎప్పుడైతే మహర్షులు తమ మనస్సులో ఈ భావనతో పరమాత్మకు నమస్కారం చేశారో, సత్రాజిత్తు నిన్ను గురించి నిందిస్తున్న మాటలు మేము వినలేక బాధపడుతున్నామని అన్నారో, సత్రాజిత్తు తన మీద నింద వేశాడు అని పరమాత్మకు తెలిసిపోయింది. అంటే మహర్షులు మనస్సులో భావన చేస్తే పరమాత్మకు చేరుతుందన్నమాట. ఏ వ్యక్తి అయినా పరిపూర్ణమైన భక్తి భావనతో గనక మనస్సులో అనుకుంటే పరమాత్మకు తెలుస్తుంది అని ఈ సన్నివేశం ద్వారా మనకు తెలుస్తుంది. వాళ్ళు అంటున్నారు ఇంకా, దివిజాధీశ్వరులు ఇచ్చగింతుర్రు కదా దేవేశ నించూడ యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్రాణుండవై ఉండగా భవదీ ఆకృతి చూడ నేడిదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజ గర్భుడో ఒకడు శేరన్ వచ్చే మార్గంబునన్. ఆ సత్రాజిత్తు దగ్గరకు నువ్వు వచ్చావు, వచ్చి ఆ మణి నాకిస్తే మంచిది, లోకానికి క్షేమం అని అడిగావు. ఆ వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? సాక్షాత్తు సూర్యుడే నీ రూపంలో వచ్చాడా, బ్రహ్మదేవుడే ఈ రూపంలో వచ్చాడా అన్నట్లుగా ఉన్నావు తప్ప నువ్వు సామాన్యుడివిటయ్యా. సామాన్యుడి వలె నువ్వు యాచన చేయడానికి వచ్చినట్టుగా వచ్చి అడిగావు, కానీ అసాధారణమైన దైవశక్తి యొక్క స్వరూపానివి నీవనే విషయాన్ని గుర్తించలేకపోయాడు ఆ సత్రాజిత్తు. దేవతలు, దేవతలకు ఆధిపత్యాన్ని వహించే దేవేంద్రుడు కూడా నిన్ను ఒక్కసారి చూస్తే చాలు జన్మ తరిస్తుంది అని అనుకుంటారు కదా. సమస్తమైన లోకాలలోని జీవరాశులకు శక్తిని యుక్తిని ప్రసాదించగలిగిన నువ్వు యాదవ రూపంతో ఇలా కృష్ణుడిగా జన్మించావనే సత్యాన్ని సత్రాజిత్తు మరచిపోయాడయ్యా, ఎంత పొరపాటు చేశాడు. ఆనాడు నువ్వు ఒక మంచి మాట అన్నావు, ఏ రాజు ఏ లడు వసుమతిన్ ఆ రత్నము పూజ్యమానమగునక్కడ రోగారిష్ట సర్వ మాయక్క మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర. ఓ సత్రాజిత్, ఏ రాజు దగ్గర కనుక ఈ మణి ఉంటుందో ఆ రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు, అతి భయంకరమైన అరిష్టాలు ఆ రాజ్యంలో రాకుండా ఉంటాయి, ఈతి బాధలు లేకుండా ఉంటాయి, అతి దారుణమైన భయంకరమైన వ్యాధులు సోకకుండా ప్రజలు సుఖంగా ఉంటారు అని నువ్వు అన్ని మాటలు చెబితే, ఇన్ని రకాలుగా చెప్పావు కాబట్టి ఈ మణి చాలా గొప్పది, ఇది కృష్ణుడే అపహరించాడు అని నీ మీద నింద వేశాడే, ఇది చాలా దారుణమయ్యా అని మహర్షులు బాధపడ్డారు. కృష్ణ పరమాత్మకు ఈ విషయం తెలిసింది. కృష్ణుడు అనుకుంటున్నాడు, దివ్య దృష్టితో చూశాడు ఏం జరిగిందో. చూస్తే మణికంఠంబున దాల్చి నేడు అడవిలో మావాడు వర్తింపగా. సత్రాజిత్ అంటున్నాడు, మావాడు మణి వేసుకుని అడవికి వెళ్ళాడు, మా ప్రసేనజిత్ మా సోదరుడు, మణికై పట్టి వధించినాడు హరి. ఆ మణి కోసం మా తమ్ముడైన ప్రసేనజిత్తును సంహరించాడు. మర్యాద లేదంచు దూషణము చేయగ వాణి దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణము నాయడలేదు నింద కలిగెన్ వారించుటే రీతియో. నేనేం తప్పు చేయలేదే, ఏ తప్పు చేయకుండా ఈ నింద నా మీద పడింది అంటే దీన్ని ఎలా తొలగించుకోవాలి అని బాగా ఆలోచించి ఆయన ప్రసేనజిత్తు ఏ అడవికి వెళ్ళాడో ఆ కాలి జాడలు ఆధారంగా వెళ్ళాడు. ప్రసేనజిత్తు కాలిజాడలు, అక్కడి నుంచి సింహం కాలిజాడలు, జాంబవంతుడి కాలిజాడలు గుర్తించాడు. జాంబవంతుడు ఉన్న గుహలోకి వెళ్ళాడు. ఆ జాంబవంతుడిని ఆ మణి ఇమ్మని అడిగాడు, ఆయన ఇవ్వనన్నాడు. జాంబవంతుడికి కృష్ణుడికి 28 రోజుల పాటు యుద్ధం జరిగింది. ప్రతి వినాయక చవితి నాడు ఈ కథ మనం చదువుకుంటాం. 28 రోజులు యుద్ధం జరిగితే 28వ రోజున జాంబవంతుడికి యుద్ధం చేస్తున్న కృష్ణ పరమాత్మను తాను ఇంత పరాక్రమం కలిగి ఎందుకు జయించలేకపోయాను అనే ఆలోచన 28వ రోజున వచ్చింది. నేనైతే మామూలు వాడినైతే ఈ పాటికి, ఎవడో యాదవరాజు అయితే ఈ పాటికి జయించగలిగేవాడిని కదా, 28 రోజులు యుద్ధం చేస్తున్నా నేను అలసిపోతున్నాను, కానీ అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన నేను, పెద్ద పెద్ద కొండలని ఆయుధాలుగా ఇతరుల మీద విసరగలిగిన సామర్థ్యం కలిగిన నేను, ఒక సామాన్యుడి వలె కనపడుతున్న ఈ యాదవుడి చేతిలో ఇలా ఓడిపోతున్నాను అంటే ఇతడు సామాన్యుడు కాదు, అయితే ఎవరై ఉంటారు అని తనలోకి తాను ఒకసారి ఆలోచించుకుంటే, స్వతసిద్ధంగా భక్తుడు కాబట్టి, సేవాధర్మం కలిగినవాడు కాబట్టి, రామ అవతార కాలంలో జాంబవంతుడు రామచంద్రమూర్తికి అపరిమితమైన సేవలు చేసిన మహానుభావుడు కాబట్టి ఆ జాంబవంతుడికి ఒక గొప్ప విషయం స్ఫురించింది. బాణాగ్నివ్వడు పర్రపి పయోరాశినింకించి బంధించే ఏపుమాపే. తన బాణశక్తి చేత సముద్రాన్ని ఇంకింపచేయగలిగిన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన ఏ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడో, పరగనెవ్వడు ప్రతాప ప్రభారాశిచే దానవ గర్వాంధతమ సమణచే. దానవుల యొక్క గర్వాంధకారాన్ని తన శక్తి చేత అణచివేసి 14 సంవత్సరాలు దండకారణ్యంలో రాక్షస పీడను తొలగించి మహర్షులకు అభయం ఇచ్చిన ఏ మహానుభావుడున్నాడో, కంజాతములు త్రెంచు కరిభంగినవాడు, సరోవరంలో అడుగుపెట్టి తన తొండంతో పద్మాలన్నీ పెకలించి వేసినట్టుగా రావణుని యొక్క 10 తలలు ఎవడు నరికివేశాడో, దశకంఠు కంఠబృందముల త్రుంచే ఆ చంద్ర సూర్యమై అమరులంకా రాజ్యమునకు ఎవాడు విభీషణుని నిలిపే. విభీషణుడికి లంకారాజ్యాన్ని ఇచ్చి రావణ సంహారం ఎవరు చేశారో, నన్ను నేలిన లోకాధినాథుడు ఎవడు, అంచిత ఉదార కరుణారసాబ్ధి ఎవ్వడు, ఆ తడవు నీవకావ్య మహాత్మా నేడు మారుపడి ఎగ్గుసేసితి మరువలయు. పొరపాటు చేశానయ్యా, ఆ శ్రీరామచంద్రమూర్తివే ఈ రూపంలో వచ్చావనే విషయం తెలియక నీతో తలపడి పోరాడాను, నన్ను క్షమించవలసింది, నా ఓటమిని అంగీకరిస్తున్నాను, కేవలం యుద్ధంలో ఓటమిని మాత్రమే కాదు నా అజ్ఞానాన్ని గుర్తించి అంగీకరిస్తున్నాను స్వామి, ఈ మణిని నువ్వు తీసుకో. ఏ జాంబవతికి ఆట వస్తువుగా ఈ మణిని ఇచ్చాను, దీని విలువ తెలియక ఆట వస్తువుగా చేశాను, పొరపాటు చేశాను, ఇది నీ మీద నింద రావడానికి పరోక్షంగా నేను కారకుండానైనట్లయింది. ఈ అపరాధానికి క్షమాపణగా నీకేదైనా అపరాధ రుసుము చెల్లించాలి. మణి నీకు ఇచ్చేయడం నీ వస్తువు నీకు ఇవ్వడం అవుతుంది, అది అపరాధ రుసుము కాదు. అందుకని నీకు అపరాధ రుసుముగా నా కుమార్తె అయిన జాంబవతినిచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు. కృష్ణుడు మణి కోసం వెళ్ళినవాడు, మణితో పాటుగా జాంబవతిని కూడా తీసుకుని వచ్చాడు. 28 రోజుల పాటు యుద్ధం జరిగింది అని ప్రత్యేకించి చెప్పారు. తిరిగి వచ్చాడు, సత్రాజిత్తుకి ఆ శమంతక మణిని అందించాడు. సత్రాజిత్తు తన తప్పు తాను తెలుసుకుని, నేను పొరపాటు చేశానయ్యా, నీవు ఏ నేరము చేయని వాడి మీద నింద మోపాను, నా తమ్ముడైన ప్రసేనజిత్తు సింహం చేతిలో చనిపోయాడు కానీ నువ్వే ఆ హత్య చేశావని నీ మీద అనవసరంగా నేరారోపణ చేశాను, నన్ను క్షమించు. పాపాత్ముల పాపములన్ పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము కలదని నొడివిన పాపాత్ముని పాపమునకు పారముగలదే. లోకంలో ఉన్న సమస్త జీవరాశుల యొక్క పాపాలు తొలగించగలిగిన స్వామి మీదే అతడు పాపి అని నింద వేసిన వాడు, వాడికన్నా పాపి అయిన వాడు మరొకడుండడు, నా పాపానికి నిష్కృతి లేదు. మితభాషిత్వము మాని ఏల హరిపై మిథ్యాభియోగంబు చేసితి. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో మరచిపోయి, మాటని పొదుపుగా ప్రయోగించాలి అనే విషయాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్లు కృష్ణుణ్ణి నిందించాను నేను. పాపాత్ముడన్ అర్ధలోభుడను, ఈ మణిపోయింది అన్న బాధతో ఈ కృష్ణుడే అపహరించాడని మనస్సులో భావన చేశానే, సంపద మీద ఉండే వ్యామోహం కారణంగా మహాత్ముని గుర్తించలేక తప్పుపట్టాను నేను. దుశ్చిత్తుండ మత్తుండ దుర్మతిని ఈ దేహము కాల్పనే దురిత మార్గంబునన్ పాయు ఏ గతి కంసారి ప్రసన్నుడై మనుచునన్ కారుణ్యభావంబునన్. నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను కృష్ణ, నన్ను క్షమించవయ్యా. మణిని కూతునిచ్చి మాధవు పదములు పట్టుకొంటినేని బ్రతుకుగలదు. ఈ మణితో పాటు నా కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు. సంతసించునతడు సదుపాయమగునిది సత్యము ఇతర వృత్తి చక్కబడదు. ఈ పని చేస్తే గానీ నా పాపానికి నిష్కృతి లేదు కృష్ణ, ఈ మణితో పాటు నా కుమార్తె అయిన సత్యభామను కూడా తీసుకోవయ్యా, సత్యభామం నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు. అంటే కృష్ణుడు రుక్మిణీ కళ్యాణం తర్వాత జాంబవతిని సత్యభామని వరుసగా పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ తర్వాత ఆయన మరొక 5 గురిని పెళ్లి చేసుకున్నాడు. మొత్తం 8 మంది అష్టమహిషి కళ్యాణము అన్న పేరుతో కృష్ణ పరమాత్మ ప్రధానంగా 8 మందిని వివాహం చేసుకున్నాడు అనే వృత్తాంతం భాగవతంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత నరకాసురుడి చెరలో ఉన్న క్షత్రియ రాజకన్యలని 16,000 మందిని ఆయన వివాహం చేసుకున్నాడు అనే విషయం కూడా ఈ భాగవత కథలో సూచనప్రాయంగా వస్తుంది. చాలా చమత్కారంగా చెప్పారు ఆ కథా వృత్తాంతాన్ని. ఇక్కడ ప్రసేనజిత్తు సింహం చేతిలో చనిపోతే, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపితే, ఆ జాంబవతికి మణిగా ఆట వస్తువుగా ఇది ఉంటే కృష్ణుడు వెతుక్కుంటూ వెళ్ళాడు అన్నారు. ఈ కథ చాలా చిత్రమైన కథ. ఈ కథ వినాయక చవితి నాడు మనం చదువుకుని వినాయకుని ఆశీస్సులు గనక ఉంటే ఆ కథాక్షతలు శిరస్సు మీద తలుచుకుంటే నీలాపనిందలు రావు, కృష్ణుడంతటి వాడికి వచ్చాయి, మనకు కూడా రాకుండా ఉండాలంటే ఈ పని చేయాలి అన్నారు. ఆయనైతే సమర్థుడయ్యా, నీలాపనిందలు రాకుండా తన నిజాయితీ నిరూపించుకోగలిగాడు. మామూలు మానవుల గతి ఏమిటంటే ఈ కథా వృత్తాంతాన్ని చెప్పుకోమని చెప్పారు. చాలా చిత్రమైన కథ ఇది. ఈ కథ పైకి ఒక మామూలు కథలా కనపడుతుంది, కానీ ఈ శమంతకమణి అనే పేరు, సత్రాజిత్తు అనే పేరు, ప్రసేనజిత్తు అనే పేరు, పేర్లన్నీ కూడా కావాలని పెట్టినట్టుగా కనపడుతున్నాయి. శమంతకమణి సంస్కృత భాషలో వ్యాకరణ మర్యాద ప్రకారం యోగశాస్త్రానికి ఆధ్యాత్మిక తత్వానికి ఒక రహస్యం ఉంది. ఏ భాషా పదమైనా సరే ఎన్ని రకాలుగానైనా విడగొట్టడానికి వీలుండదు, ఏదో ఒక పద్ధతిలో మాత్రమే విరుగుతుంది. ఒక సంస్కృత భాషా పదం మాత్రమే ఎన్ని రకాల అర్థాలు ఇవ్వాలో అన్ని రకాల అర్థాలు ఇస్తుంది. అందువల్ల యోగశాస్త్రం ప్రకారం, వేదాంత శాస్త్రం ప్రకారం సే అంటే అంతము, సే అంతకర్మణి అని ధాతువు యొక్క లక్షణం సంస్కృత వ్యాకరణ మర్యాద ప్రకారం. అది కలిగింది, దాన్ని అంతం చేసేది శమంతకం. అంతం కలిగింది ఏమిటి? జన్మ. మానవుడు పుట్టాడు అంటే మరణించి తీరవలసిందే. అంతము కలిగింది ఏది అంటే ఏది పుట్టుక కలిగిందో అది అంతం కలిగింది. జాతస్యహి ధ్రువో మృత్యుః. జీవుడైన వాడు పుట్టాడు, పుట్టాడు కాబట్టి, పుట్టాడు కాబట్టి చచ్చినట్టు చావవలసిందే. చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? పుట్టకుండా ఉండాలి. కాబట్టి పుట్టినవాడు ప్రతివాడు మరణించక తప్పదు. కాబట్టి అంతము కలిగింది ఏది అంటే జన్మ. దాన్ని అంతం చేసేది శమంతకం అంటే దివ్యమైన జ్ఞానము. ఏ జ్ఞానం ద్వారా మానవుడు మోక్షాన్ని సంపాదించడానికి అవకాశం ఉన్నదో, మోక్షం రావాలంటే ఏం చేయాలి? పుట్టకుండా ఉండాలి. ఎందుకని? పుట్టకుండా ఉంటేనే చావకుండా ఉంటాడు. పుట్టాడో మరణం తప్పదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక విదేశీయుడు వచ్చాడు. ఆయన బాగా సంపన్నుడు, ఆయన చాలా పరిశ్రమలు ఉన్నాయి, బాగా డబ్బుంది. ఆయన పరమహంస దగ్గరికి వచ్చి తన గొప్పంతా చెప్పడం మొదలుపెట్టాడు. స్వయంగా ఇంటర్వ్యూ కావాలన్నాడు, ఇచ్చారు. ఆయన ఉద్దేశం ఏమిటి? తాను ఇంత గొప్పవాడిని తెలిసి పరమహంస నోరు తెరిచి మా ఆశ్రమానికి ఏదైనా విరాళం ఇవ్వని అడగాలని. ఆయన అడిగితే ఇద్దామని. ఆ అహంకారం ఉందన్నమాట. దానం చేసేవాడు ఎలా చేయాలో మన సంప్రదాయం చెప్పింది, కానీ ఇతడు అహంకారంతో దానం చేయాలనుకున్నాడు. ఏ ఇంతవాడిని అంతర్వాడిని, ఇన్ని పరిశ్రమలు స్థాపించాను అన్నాడు. పరమహంస అంతా విని ఆయన చెప్పినంతసేపు చెప్పనిచ్చి వాట్ నెక్స్ట్ అన్నాడు. తర్వాత ఏమిటి అన్నాడు. తర్వాత ఏమిటయ్యా, అలాంటివేమిటి, ఇన్ని పరిశ్రమలు స్థాపించానంటే బాగా సంపాదించాను అన్నాడు. ఓహో చాలా సంతోషం, వాట్ నెక్స్ట్? నాలుగు కార్లు కొన్నాను, చాలా సంతోషం, వాట్ నెక్స్ట్? ఆరు బంగళాలు కొన్నాను, మంచిది, వాట్ నెక్స్ట్? వాడు ఏం చెప్పినా పరమహంస వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి? వాడికి విసుగు వచ్చేసింది, కోపం వచ్చింది. ఏమిటా ఏం చెప్పినా వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ డై అన్నాడు. నేను తర్వాత చస్తాను నేను. ఆ మాత్రం దానికి ఇవన్నీ ఎందుకు? నువ్వు సంపాదించిన బంగళాలు కానీ, కార్లు కానీ, కోట్లు కానీ, పరిశ్రమలు కానీ నిన్ను చావకుండా ఆపలేకపోతున్నాయి. ఆ దేశం నుంచి వచ్చావు కాబట్టి అవే గొప్ప అనుకుని ఆలోచిస్తున్నావు, కానీ ఈ దేశంలో, ఈ భారతదేశంలో చావకుండా ఉండేందుకు కావలసిన విజ్ఞానం ఉన్నదయ్యా. ఆయన ఆశ్చర్యపోయాడు. చావకుండా ఉండేందుకు కావలసిన విజ్ఞానమా? అవును, చావకుండా ఉండేందుకు కావలసిన విజ్ఞానం ఉంది. ఎలా ఉందో తెలుసునా? పుట్టకుండా చేసి చావకుండా చేసే విజ్ఞానం ఉన్నది. ఒకసారి పుట్టినవాడు మరణించే లోపల పుట్టుకంటే ఏమిటో, చావు అంటే ఏమిటో, పుట్టినప్పటి నుంచి మరణించే లోపల ఏమి చేస్తే చావుని జయించడానికి అవకాశం ఉందో స్పష్టంగా తెలుసుకుని ఆ జ్ఞానాన్ని గనక పొందాడా, మళ్ళీ పుట్టకుండా ఉంటాడు. పుట్టడు కాబట్టి మరణించడయా, దాన్నే మోక్షం అన్నారు. మోక్ష శాస్త్రాన్ని సమస్త ప్రపంచానికి ఇవ్వగలిగిన జ్ఞానభూమి భారతదేశం. ఇక్కడికి వచ్చి నువ్వు మీ దేశం గొప్పతనం చెబుతావేమిటి, చాలా తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు అంటే, అతడు మనస్సు మార్చుకుని తన ఆస్తి మొత్తం రామకృష్ణ పరమహంసకు దాసోహం చేసి ఆయన శిష్యుడిగా మారిపోయిన కథా వృత్తాంతం రామకృష్ణ పరమహంస కథల్లో మనకు కనపడదు. అందువల్ల మానవుడు పుట్టాడు అంటే మరణించాలి, కాబట్టి శమంతకమణి అంటే అంతము కలిగింది జన్మ, దాన్ని అంతం చేసేది అంటే మోక్షాన్ని ప్రసాదించగలిగేది. మోక్షాన్ని ప్రసాదించగలిగేది జ్ఞానం ఒక్కటే. జ్ఞానా దేవతు కైవల్యం. మానవుడు కైవల్యాన్ని సంపాదించాలా? మరొక మార్గం లేదు, జ్ఞానం ద్వారా సంపాదించాల్సిందే. అయితే జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది. ఒక రకమైన జ్ఞానం నాలుక చివర అన్ని విషయాలు పలకడానికి వీలైన జ్ఞానం. టేప్ రికార్డర్ కూడా అపంచేస్తుంది. వాడికి అన్ని శ్లోకాలు వచ్చు, అన్ని పద్యాలు వచ్చు, అన్ని గ్రంథాలు వచ్చు, మొత్తం అప్పచెప్పేస్తాడు. ధారణలో వాడిని మించిన వాడు లేడు, మహాపండితుడు, బాగానే ఉంది. ఇది వంట పట్టించుకున్నాడా లేదా? వంట పట్టించుకుంటే వచ్చే జ్ఞానం వేరు, కేవలం చిలక పలుకుల్లాగా ఉచ్చరించడానికి ఉండే జ్ఞానం వేరు. ఈ మొదటిది జ్ఞానం రజోగుణాన్ని బాగా ప్రవృద్ధి చేస్తుంది ఆ వ్యక్తిలో. నేను ఇంతటి వాడిని, ఇది జ్ఞానమే, కానీ రజోగుణానికి కారణమవుతుంది. అలా కాక సత్వగుణ సంపన్నమైన స్థితిలో గనక ఆ జ్ఞానం ఉంటే అక్కరకు వస్తుంది. హిరణ్యకశిపుడికి చాలా జ్ఞానం ఉంది, వాడికి తెలియని విషయాలు లేవు. హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు ఆ తల్లి బాధపడుతుంటే వాడు వచ్చి చాలా విషయాలు చెప్పాడు. ఓ సత్రంలో ఇద్దరు కలుసుకుంటారు, ఆ రాత్రి ఉంటారు, తెల్లవారాక విడిపోతారు, ఇలాగే జీవులు కలుసుకుంటూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. దీనికి ఎంత ఎందుకమ్మా ఇంత బాధపడతావు అన్నాడు. నీరాగార నివిష్టపాంధుల క్రియను సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఎప్పుడు కలిసే ఉంటారా? సత్రంలో కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఇలాగే ప్రాణులు కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. కొడుకు చచ్చిపోయాడు, నువ్వు బాధపడకమ్మా అని వేదాంతం బోధించాడు వాడు. ఇంత బోధించిన వాడు తనకు చావు లేకుండా ఉండే స్థితి కావాలని వరం అడుగుతూ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి వరం అడిగాడు. వాడికి చావుని గురించి అంత భయం ఉంది కాబట్టి చావు లేకుండా వరం కావాలి అన్నాడు. మరి వీడు బోధించిన ప్రబోధం అంతా ఏమైపోయింది అంటే, ఇది వాచా పాండిత్యము. వాచా పాండిత్యం వేరు, అనుభవ పాండిత్యం వేరు. హిరణ్యకశిపుడికి ఉన్నది వాచా పాండిత్యం, ప్రహ్లాదుడికి ఉన్నది అనుభవ పాండిత్యం. అందువల్ల హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఎలాంటి తేడా ఉంటుందో అజ్ఞాని అయిన వాడికి జ్ఞానికి ఎలాంటి తేడా ఉంటుంది. కానీ అజ్ఞాని కూడా ఒక్కొక్కప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు, వాడు కొన్ని విషయాలు తెలిసినట్టు మాట్లాడతాడు. ఇదిగో ఈ సత్రాజిత్తు అలాంటి వాడు. అతడికి లభించిన ఈ శమంతకమణి రజోగుణ సంబంధమైన భావాలతో కూడి ఉన్న అతడు లోకక్షేమానికి దీన్ని వినియోగించాలి అనుకోలేదు అంటే, తనకు లభించిన జ్ఞానాన్ని అనేక రకాలైన యజ్ఞాది కార్యక్రమాలు నేను నిర్వహించాను కాబట్టి నేను ఇంతటి వాడిని అని అహంకరించి లోక కళ్యాణం కోసం తన కార్యక్రమాలను వెచ్చించని వాడు ఎవడుంటాడో వాడు సత్రాజిత్. అందుకని అతడికి లభించింది గొప్ప జ్ఞానమే అయినా అది రజోగుణంతో కూడి ఉన్నది, రజోగుణ సంబంధమైన స్థితిలో మాత్రమే ఉన్నది. అందువల్ల రజోగుణ సంబంధమైన లక్షణం కలిగిన వాడి దగ్గర ఇంద్రియ ప్రవృత్తులు బాగా పనిచేస్తూ ఉంటాయి, ఇంద్రియాలు వాడిని లోబరుచుకుంటాయి, అహంకారి చేస్తాయి అన్నమాట. వాడి తమ్ముడు ప్రసేనజిత్తు అంటే అర్థం అది, ప్రకృష్టమైన సేనలతో వాటి చేత జయింపబడినవాడు, వాటిని జయించినవాడు కాదు, ప్రకృష్టమైన సేనల చేత జయింపబడినవాడు. ప్రకృష్టమైన సేనలు అంటే మన శరీరంలో ఉండే ఇంద్రియాలు. చెవి ఏం కోరితే అది వీడు చేస్తాడు, కన్ను ఏం కోరితే అది వీడు చేస్తాడు. వీడు చెప్పినట్టు కన్ను వినదు, కన్ను చెప్పినట్టు వీడు వింటాడు, చెవి చెప్పినట్టు వీడు వింటాడు, చర్మం చెప్పినట్టు వీడు వింటాడు. శరీరములోని 5 ఇంద్రియాలు ప్రకృష్టమైన బలాన్ని కలిగి ఇతడి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండే లక్షణం ఎవడికి ఉన్నదో అలాంటి జీవుడికి ప్రసేనజిత్ అని పేరు. ఈ ప్రసేనజిత్తు సత్రాజిత్తు తమ్ముడు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి తనకు ఒక జ్ఞానం లభించిందనుకున్నవాడు ఆ జ్ఞానాన్ని సత్వగుణంతో మేళవించకపోతే అహంకారిగా మారినప్పుడు ఇంద్రియాలన్నీ కూడా అతని మీద పెత్తనం చెలాయిస్తాయి, ఇంద్రియాలను లోబరుచుకునే శక్తి అతడికి రాదు అనే అంతరార్థాన్ని చెప్పడానికి ఆ కథ చెప్పారు. ఈ ప్రసేనజిత్తుని ఓ సింహం చంపింది, అంటే ఇంద్రియ వ్యాపారాలు ఇకపై అతడి మీద పనిచేయకుండా చేసింది. సత్రాజిత్తు మీద ప్రసేనజిత్తు లేడు ఇప్పుడు, అంటే ఇంద్రియ వ్యాపారాలు పనిచేయకుండా ఉండే స్థితి వచ్చింది. అది కూడా సింహం ద్వారా జరిగింది. సింహం కూడా రజోగుణానికి క్రౌర్యానికి ప్రతీక. ఆ సింహాన్ని ఒక ఎలుగుబంటి చంపింది అన్నారు. ఆ ఎలుగుబంటి నల్లగా ఉంటుంది, అది తమో గుణానికి ప్రతీక. తమో గుణానికి ప్రతీక అయిన చోటికి వెళ్ళిపోతున్నమాట. రజోగుణం కలిగిన వాడి దగ్గర ఉన్న జ్ఞానం దాన్ని సత్వగుణంలోకి మార్చుకునే ప్రయత్నం చేయకపోతే, అంటే కృష్ణుడికి ఇస్తే అది సత్వగుణంలోకి మారినట్టు, కృష్ణుడికి ఇవ్వడానికి సిద్ధపడలేదు, అది తమో గుణంగా మారింది. అందువల్ల జాంబవంతుడి దగ్గరికి వెళ్ళింది. జాంబవంతుడు తన తప్పు తాను తెలుసుకుని జాంబవతితో సహా ఇచ్చాడు అంటే, తమోగుణం పరమాత్మలో లీనమైపోతే, పరమాత్మకు తను తాను సమర్పణం చేసుకుంటే తమోగుణము యొక్క ప్రభావం ఇకపై పనిచేయదు అని చెప్పడానికి జాంబవతినిచ్చి పెళ్లి చేయడంతో ఆ కథ సుఖాంతం అయిపోయి అక్కడి నుంచి సుఖాంతమైన కథ వరుసగా కొనసాగడం మొదలైంది. తన తప్పు తాను గుర్తించాడు, తమోగుణం యొక్క ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో ఆ వ్యక్తి కొంత ఆత్మపరిశీలన చేసుకుంటే రజోగుణ ప్రభావం కూడా తగ్గుతుంది. రజోగుణ సంబంధమైన లక్షణాన్ని తొలగిపోయిన అతడు తన్ను కూడా దైవానికి సమర్పించుకున్నాడు, సత్యభావనిచ్చి పెళ్లి చేశాడు. భారతీయ సంప్రదాయంలో అసలు భారత అనే మాటకే భారత, భా అంటే జ్ఞానము అనే కాంతి, దాని యందు రతి కలిగిన వారు. సత్యభామ అనే మాట చాలా గొప్ప మాట. అది కేవలం సత్యభామ అనే ఒక పేరు కాదు, సత్యము అంటే జ్ఞానము యొక్క లక్షణం. జ్ఞానానికి 3 లక్షణాలు ఉన్నాయని మన వేదవాంగ్మయం చెప్పింది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ 3 కలిసి బ్రహ్మజ్ఞానము అని పిలువబడతాయి. అందులో మొట్టమొదటిది సత్యం. సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యము ఎక్కడుందో ధర్మం అక్కడ ఉంటుంది. ఆ సత్యము యొక్క జ్ఞాన సంబంధమైన దివ్యమైన కాంతి సత్యభా, దాన్ని ఎన్నడూ వదులుకోకుండా ఉండే లక్షణం కలిగింది. మా అంటే సంపద, మా అంటే లక్ష్మీదేవి. ఆ సత్యము యొక్క జ్ఞాన సంపద సత్యభామ. రజోగుణం ఎప్పుడైతే నశించిందో సత్యము యొక్క జ్ఞాన సంపద వృద్ధి చెందుతుంది. ఈ సత్యము ద్వారా లభించిన జ్ఞాన సంపద పరమాత్మకు సమర్పించబడింది. రజోగుణాన్ని వదులుకున్న సాధకుడిలో ఆ లక్షణం జరుగుతుంది. తమోగుణాన్ని వదులుకున్న సాధకుడు జాంబవతిని సమర్పించాడు, రజోగుణాన్ని పోగొట్టుకున్న సాధకుడు సత్యభామని సమర్పించాడు, మొట్టమొదటే సత్వగుణానికి సంబంధించిన రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకు భార్యగా వచ్చింది. అంటే ఏమిటి అర్థం? రుక్మిణీ కళ్యాణం సత్వగుణం పరమాత్మలో లీనమైందని, జాంబవతి పరిణయం తమోగుణం పరమాత్మలో లీనమైందని, సత్యభామ కళ్యాణం రజోగుణం పరమాత్మలో లీనమైందని, ఈ మూడు గుణాలు తన అధీనంలో పెట్టుకుని ఎప్పుడు ఏ గుణం కావలసి వస్తే ఆ గుణాన్ని ప్రపంచం మీద చూపిస్తూ మూడు గుణాలకు అతీతంగా నిలబడేవాడు పరమాత్మ అనే సత్యాన్ని ఈ ముగ్గురి కళ్యాణ వృత్తాంతం నిరూపిస్తోంది అని ఈ ఉత్తర భాగంలో చెప్పడం కోసమే ఈ కళ్యాణాలు వరుసగా చెప్పాడు. శమంతకోపాఖ్యానం కథ అన్న పేరుతో పైకి మామూలు కథగా చెప్తూ ఆధ్యాత్మికమైన అంతరార్థ సాధనకు సంబంధించిన లక్షణాన్ని చెబుతున్నాడు. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని పరమాత్మ స్వయంగా ప్రబోధించాడు. వేదవాంగ్మయం కూడా త్రిగుణాలకు సంబంధించిన లక్షణాన్ని తెలియచేస్తోంది. త్రిగుణాలతో కూడి ఉంటాయి సుమా విషయవాసనలు. ఆ వేదవాంగ్మయమే త్రిగుణాలను దాటి ఉండగలిగిన స్థితిని కూడా తెలియచేసిందయ్యా, దాన్ని సంపాదించుకోవలసిందిగా చెబుతున్నాను అర్జున అని పరమాత్మ ప్రబోధించాడు. అంటే ఈ సృష్టి త్రిగుణాలతో ఏర్పడింది. సత్వగుణం లేకుండా, రజోగుణం లేకుండా, తమోగుణం లేకుండా సృష్టి ఉండే అవకాశం లేదు. సృష్టిలో భాగమైన మన మనస్తత్వంలో కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఉంటుంది. ఏది ఏ పాళ్లలో ఉండాలి, ఏది ఏ మేరకు వినియోగింపబడాలి అనేది అతడు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. సాధన బలము లేని సామాన్య మానవుడు, సాధన చాలని మానవుడు, సాధన ద్వారా సంస్కారాన్ని సంపాదించుకోలేకపోయిన మానవుడు ఈ గుణాలకు లోబడిపోయి ఉంటాడు. సాధన చేసిన మానవుడు ఆ గుణాలను తన అదుపులో ఉంచుకుంటాడు. అతడు కూడా రజోగుణాన్ని చూపిస్తాడు, అతడు కూడా తమోగుణాన్ని చూపిస్తాడు. రజోగుణానికి సంబంధించిన అహంకారం కాస్త గొంతు పెంచడం, గట్టిగా గదమాయించడం, ఈ పనులు చేస్తూ ఉంటాడు. కానీ నటుడి వలే చేస్తాడు, నటుడి వలే చేస్తాడు. అదే వివేకానంద స్వామి అద్భుతంగా చెప్పిన మాట, వర్క్ లైక్ ఏ మాస్టర్ బట్ నాట్ లైక్ ఏ స్లేవ్. నువ్వు యజమానిగా పనిచేయవయ్యా, సేవకుళ్ళా పనిచేయకు అన్నాడు. ఇదేంటంటే యజమానిలా ఎలా పనిచేస్తాం, యజమాని ఎవడో ఒక్కడే ఉంటాడు, ఓ ఫ్యాక్టరీ ఉంది, ఓ 10,000 మంది కార్మికులు ఉంటారు, యజమాని ఎవడో ఒకడే ఉంటాడు, వీళ్ళంతా సేవకులే కదా. నువ్వు యజమానిలాగా పనిచేయి, సేవకుళ్లాగా కాదంటాడేమిటి వివేకానందుడు? అంటే అర్థం, నువ్వు పనిచేసే చోట యజమాని అని కాదు, నీ మనస్సులో ఉన్న త్రిగుణాల మీద యజమానిగా ఉండు. నీ మనస్సులో ఉన్న త్రిగుణాలు నీ మనస్తత్వాన్ని ఏర్పరుస్తున్నాయి. నీ మనస్సులో ఉండే రజోగుణాన్ని, నీ మనస్సులో ఉండే తమోగుణాన్ని, నీ మనస్సులో ఉండే సత్వగుణాన్ని నువ్వు లోబరచుకుని అవి ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడితే అక్కడ లోక కళ్యాణానికి అనుగుణంగా నీ అభ్యుదయానికి వీలుగా వాటిని వినియోగించు. ఓ దుర్మార్గం జరుగుతుంటే తమోగుణం ఆధారంగా దాన్ని అణచివేయాలి. ఒక వ్యక్తి హద్దులు మీరుతుంటే రజోగుణం ఆధారంగా, ఉపాధ్యాయుడు ఎలాగైతే కన్నెర్ర చేసి విద్యార్థిని దారిలో పెడతాడో, తల్లి ఎలాగైతే ఆగ్రహాన్ని చూపించి బిడ్డని మంచి మార్గంలోకి మళ్లిస్తుందో, అలా అప్పుడప్పుడు అవసరమైతే ఆగ్రహాన్ని చూపించాలి. అందుకే రామాయణ కథలో రామచంద్రమూర్తి విషయాన్ని ఎప్పుడు చెప్పినా వాల్మీకి మహర్షి క్రోధమాహరయత్ అన్నాడు. కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు అన్నాడు. అంటే ఆయనకి సహజంగా కోపం లేదు, కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. అంటే సహజంగా కోపం లేకపోయినా అవసరమైనప్పుడు కోపాన్ని నటించాలి. కోపం రజోగుణానికి సంబంధించిందే. అంటే రజోగుణం తన అధీనంలో ఉంది కాబట్టి కాసేపు నువ్వు పని చెయ్యి అంటే రజోగుణం పనిచేస్తుంది, మళ్ళీ ఆగిపో అంటే ఆగిపోతుంది. మనకి కోపం వస్తుంది, మనం కోపం తెచ్చుకోం, కోపం వస్తుంది మనకి. కోపం అదుపులో మనం ఉంటాం. ఆ కోపం ఎప్పుడు తగ్గుతుందో, ఎన్నాళ్ళకి తగ్గుతుందో, ఆ తగ్గే లోపల ఏ అకృత్యాలు మన చేత చేయిస్తుందో మనకే తెలియదు. ఆంజనేయుడు అంతటి వాడు బాధపడ్డాడు, కోపం ఎంత ప్రమాదకరమైంది, కోపం వచ్చిన వాడు గురువుని కూడా లెక్క చేయడు కదా, పెద్ద చిన్న చూడడు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు కదా, వాడు ఏం మాట్లాడతాడో, ఏం ఆలోచిస్తాడో, ఏం చేయడో వాడికే తెలియదు కదా అని. అసలు నిజంగా కోపం చాలా ప్రమాదకరమైందని ఎవరు చెప్పక్కర్లేదండి, మనమే చెబుతూ ఉంటాం, ఏయ్ జాగ్రత్తగా ఉండు, కోపం వస్తే నేను మనిషిని కాదంటాం. అంటే మనం మనుషులమై ఉండి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత లభించిన ఈ మనుష్య జన్మని వ్యర్థం చేసుకుంటాం అన్నమాట కోపం కారణంగా. మనిషి కాకపోతే వాడు పశువు అవుతాడు, లేకపోతే రాక్షసుడు అవుతాడు. సహజంగా ఉండే పశువుల కన్నా, మృగం కన్నా పశువుగా మారిన మనిషి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది అన్నాడు వివేకానంద. అసలు మృగం కన్నా మృగంగా మారిన మానవుడు ఎక్కువ ప్రమాదకారి. ఎందుకని? మృగానికి ఉన్న క్రూరత్వం, మానవుడికి ఉండే తెలివి వీడి కలిసి ఉంటాయి, అందుకని వీడు ఎక్కువ ప్రమాదం అన్నాడు. అందువల్ల అలాంటి దుర్భరమైన స్థితి మనకు ప్రసాదించేది కోపం కాబట్టి కోపము యొక్క అదుపులో మనం ఉండకూడదు, మన అదుపులో కోపం ఉండాలి. తమోగుణం కాని, రజోగుణం కాని, సత్వగుణం కాని తన అధీనంలో ఉన్నవాడు పరమాత్మ అవుతాడు. అందుకని సత్వరజస్ తమోగుణాలకు ప్రతీకగా ఉండే రుక్మిణీదేవి, సత్యభామాదేవి, జాంబవతి ఈయనకు భార్యలుగా వచ్చారు అనే ఈ కథావృత్తాంతాన్ని, శమంతకమణి వృత్తాంతాన్ని ఇలా చిత్రమైన పద్ధతిలో తెలియచేశాడు. ఆ శమంతకమణిని కృష్ణ పరమాత్మ తీసుకోలేదు. సత్రాజిత్తు ఇలా ఇస్తే, నువ్వు మీ అమ్మాయి, మీ కన్యామణిని నాకు ఇచ్చావు కదా, ఇదే చాలయ్యా, చాలా సంతోషం. సూర్యుడిని ఆరాధించి చాలా కష్టపడి నీ భక్తిభావంతో ఆ పరమాత్మను మెప్పించి నువ్వు సంపాదించుకున్న మని నీ దగ్గరే ఉంచుకో అని ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చే సత్యభామను పెళ్లి చేసుకుని కృష్ణుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి శతధన్వుడు అనే పేరు కలిగిన సత్రాజిత్తు మేనలుడు ఒకడు ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి సత్రాజిత్తు వెంటబడి నాకు సత్యభామని ఇచ్చి పెళ్లి చేయని అడుగుతూ వచ్చాడు మేనలుడు కాబట్టి. సరే కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు కదా, అందుకని వాడి కోపం వచ్చింది. ఈ మణి ఇక్కడ వదిలిపెట్టాడు కదా అని సత్రాజిత్తుని చంపేసి ఆ మణి తీసుకుని అపహరించి పారిపోయాడు. వాడు తన తండ్రి మరణ వార్త, శమంతకమణిని వాడు అపహరించాడనే వార్త తెలిసి సత్యభామ చాలా బాధపడింది. వాడు పారిపోయాడు. పారిపోయిన వాడు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. కృతవర్మ యాదవ వంశానికి చెందినవాడు. తర్వాత కథలో ఈ కృతవర్మ దుర్యోధనుడికి మిత్రుడుగా ఉంటాడు కాబట్టి కౌరవపక్షంలో చేరతాడు. కౌరవపక్షంలో 17-18 పర్వాలు పూర్తయిపోయిన తర్వాత బ్రతికి ఉన్నవాళ్ళు ఎవరో అని మనం చూస్తే కౌరవపక్షాన బ్రతికి ఉన్న వాళ్ళలో కృపాచార్యుడు, కృతవర్మ కనిపిస్తారు మనకి. మిగతా వాళ్ళంతా చనిపోయారు. కృపాచార్యుడు, కృతవర్మ ఇద్దరే కనపడతారు. ఆ కృపాచార్యుడేమో విద్య నేర్పిన గురువుగా మిగిలాడు. కృతవర్మ ఆయన యాదవ వంశం నుంచి వచ్చి దుర్యోధనుడి మైత్రి కారణంగా కౌరవపక్షంలో చేరినవాడు. అలాగే యాదవ వంశం నుంచి వచ్చిన సాత్యకి అర్జునుడికి మిత్రుడు కాబట్టి ఆయన పాండవపక్షంలో చేరాడు. సాత్యకి పాండవపక్షంలో చేరాడు. ఈ కృతవర్మ కౌరవపక్షంలో చేరాడు తర్వాత కాలంలో. ఈ కృతవర్మ ఈ శతధనుడికి మిత్రుడు. ఈ శతధనుడు కృతవర్మ దగ్గరికి వచ్చి, నేను చూసావా మా మేనమామని చంపేసి సత్రాజిత్తుని ఈ మణి కాస్త అపహరించాను, ఇంకా నాకు ఎదురు లేదు అన్నాడు. ఒరే చాలా పొరపాటు చేసావురా నువ్వు, ఈ విషయం కృష్ణుడికి తెలుస్తుంది, బలరాముడికి తెలుస్తుంది, వాళ్ళు వస్తారు, వాళ్ళ విషయంలో నువ్వు అపచారం చేస్తే దెబ్బతింటావు అని కృతవర్మ హితోపదేశం చేశాడు. వీడన్నాడు, కృష్ణుడు బలరాముడు నన్నేం చేయగలరు, నేను వాళ్ళకి దొరికితే కదా వాళ్ళని ఒక ఆట ఆడిస్తాను, చూడు ఈ మణి కోసం వాళ్ళు ఎంత బాధపడతారో నేను చూపిస్తాను అన్నాడు. అక్రూరుడు వాడికి చక్కని విషయాన్ని చెప్పాడు. చాలా పొరపాటు పడుతున్నావు ఓ శతధనుడా, అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకు ఎగుసేయగా ఎక్కడ ఎవ్వడోపు వినుమేర్పడ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే. కంసుడు ఎంతటి వాడయ్యా, ఎన్ని ప్రణాళికలు వేశాడు, పసికందుగా ఉండగానే కృష్ణుడిని చంపేద్దాం అనుకున్నాడే. తాను పసిబాలుడుగా ఉన్నప్పుడు తన మీద కంసుడు ప్రయోగించిన అంతమందిని కృష్ణుడు ఒక్కడే చంపలేదా? అలాంటి వాడిని నువ్వేమైనా చేయగలనుకుంటున్నావా? ఎంత పొరపాటు పడుతున్నావు. చిక్కడెమున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్. 17 సంవత్సరాలు వరుసగా మధుర మీద దండెత్తాడు జరాసంధుడు కృష్ణ పరమాత్మ మీద యుద్ధం చేయడానికి. ద్వారకా నగరం మీదకి దండెత్తాడు. మధురని, ద్వారకని తన వశం చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు. మధుర ఉగ్రసేనుడి యొక్క అధీనంలో ఉంది, ద్వారక కృష్ణ పరమాత్మ అధీనంలో ఉంది. దీని మీద 17 సార్లు సంవత్సరానికి ఒకసారి వచ్చాడు గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్ వచ్చినట్టుగా. తర్వాత ఈ కథ ఈ దశమస్కంద ఉత్తర భాగంలో మనకు కనపడుతుంది. సేనలతో 17 తోయముల్ దిక్కుల బారడే మనకు దృష్టము వారలలావు వింతయే ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు పొలియజేయు. కనపడుతున్న ఈ సమస్తమైన విశ్వాన్ని సృష్టించేవాడు, పెంచేవాడు, తనలో లీనం చేసుకునేవాడు కృష్ణ పరమాత్మనయ్యా, మరొక్కడు కాదు. ఈ విషయం బ్రహ్మదేవుడు అంతటి వాడికే తెలిసిన కథ దశమస్కంద పూర్వభాగంలో మనకు కనపడుతుంది. బ్రహ్మదేవుడు ఆవుల్ని, ఆవుదూడల్ని అన్నింటినీ అపహరించుకుపోయాడు. ఇంకేముందనుకున్నాడు, ఎన్ని ఆవులు పోయాయో, ఎన్ని దూడలు పోయాయో, ఎంతమంది పాలేండ్లు లేరో, అన్ని రూపాలు ఆయనే అయిపోయాడు. చాలా చిత్రమైన లీలావైభవాన్ని ప్రదర్శించాడు పరమాత్మ. ఏమిట్రా ఇవన్నీ నేను అపహరించాను, గోకులంలో ఈ పాటి కలకలం రావాలి, వీళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారేమిటి, కృష్ణుడి అధీనంలో ఇవన్నీ పోయాయి కాబట్టి కృష్ణుడి మీద వాళ్ళు నేరారోపణ చేయాలి, ఏమయ్యా మా ఆవులేవి, మా పాలేళ్ళు ఏమయ్యారు, మా ఆవు దూడలు ఏమయ్యాయని కృష్ణుడిని నిలదీసి ప్రశ్నించాలి, వాళ్ళ ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక కృష్ణుడు గిలగిల్లాడుతూ ఉండాలి, ఇదేమిట్రా గోకులంలో ఏం కలకలం లేదే, వీళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారని ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. ఆశ్చర్యపోయి భూలోకానికి వచ్చి చూశాడు. చూస్తే గోలోకంలో, గోకులంలో అందరూ హాయిగా ఉన్నారు, అన్ని ఆవులు ఉన్నాయి, అన్ని దూడలు ఉన్నాయి, అంతమంది పాలేళ్ళు ఉన్నారు, ఇదేమిట్రా నేను అక్కడ దాచిపెట్టాను రహస్యంగా, ఇక్కడికి ఎలా వచ్చారని ఆ దాచిపెట్టిన చోటు చూసుకున్నాడు. అక్కడ అవన్నీ అలాగే ఉన్నాయి మళ్ళీ, ఏమిట్రా ఇవన్నీ అక్కడ ఉంటే అక్కడ ఉన్నది ఎవరు, అర్థం కాలేదు ఆయనకి. భూలోకానికి వచ్చాడు, పరమాత్మ పాదాలంటి ప్రార్థించాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఏలా బ్రహ్మ పదంబు వేదములకు వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పైవేష్టించినం చాలదే. ఏలా బ్రహ్మపదంబు.
ఎందుకయ్యా ఈ బ్రహ్మపదవి? నీతో కలిసి తింటూ, నీతో కలిసి ఆడుకుంటూ, నీతో కలిసి తిరుగుతూ, నువ్వే జీవిత సర్వస్వంగా భావిస్తున్న ఈ గోపబాలుర యొక్క ఒక్కరి పాదధూళి శిరస్సు మీద ధరిస్తే అది బ్రహ్మపదవి కన్నా ఎంత గొప్పది అన్నాడు. వేదాలు సైతం నిన్ను చూడలేవు కదా, వేద వాంగ్మయం కూడా నీకోసం ప్రయత్నించి ప్రయత్నించి వెనుదిరిగి వచ్చింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చన ఇతి. వాక్కు మనస్సుతో కలిసి ప్రయాణం చేసి పరమాత్మను చేరుకుందామని చాలాసేపు ప్రయాణించి ఇక తన శక్తి చాలక అలసి సొలసి వెనుదిరిగింది. వాక్కు మనస్సుతో కలిసి ప్రయాణించింది అంటే పరమాత్మ అవాక్ మానస గోచరుడు. మనస్సుతో కానీ వాక్కుతో కానీ ఆయన చూడడం కుదరదు. నాకు వాక్కు చాలా గొప్ప వాక్కు ఉన్నది, నాకు ఇంత శక్తి ఉన్నది కాబట్టి నేను ఆయన్ని అనేక రకాలుగా స్తోత్రం చేస్తాను, ఆయన నాకు ప్రత్యక్షం అవుతాడు అంటానికి వీల్లేదు. నాకు గొప్ప మనస్సు ఉంది, ధ్యానం చేస్తాను అంటానికి వీల్లేదు. అసలు ధ్యానం చేసే శక్తి నీకు ఇచ్చింది ఆయనే, స్తోత్రం చేసే వాక్కు నీకు ప్రసాదించింది ఆయనే. ఆయన అధీనంలో ఉన్నాయి కానీ నీ అధీనంలో లేవు. ఆయన అధీనంలో ఉన్న వాక్కుతో ఆయన స్తోత్రం చేయలేవు నువ్వు, ఆయన అధీనంలో ఉన్న మనస్సుతో ఆయన్ని ధ్యానం చేయలేవు. ఆయన అనుగ్రహం ఉండాలి దేనికైనా, అవి చేయడానికైనా అవి ఫలించడానికైనా ఆయన అనుగ్రహమే కావాలి. అందుకని అవాంగ్మానస గోచరుడు అని పేరు ఆయనకి. వాక్కు కానీ మనస్సు కానీ ఆయన్ని తెలుసుకోలేకపోయాయి అనే మాట వేదవాంగ్మయం చెప్పింది. బ్రహ్మదేవుడు గుర్తించాడు, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అన్నాడు. సృష్టికర్తవి నువ్వని మర్చిపోయానయ్యా. విక్రాల శేషాచార్యుల వారిని దీనికి చిత్రమైన కథను జోడించారు. పోతన్నగారి భాగవతంలో పోయిన కథాభాగమని 1975 భారతి మార్చి పత్రికలో ఒక వ్యాసం రాశారని తాళపత్ర గ్రంథాలు దొరికాయి ఆయనకి. పోతన్నగారి కథ ఇంతవరకే లేదు, పోతన్నగారు మరికొంత కథ కల్పించారు వ్యాసమహర్షి చెప్పండి మరో చిన్న వృత్తాంతం అని. బ్రహ్మదేవుడు ఈ వృత్తాంతం అంతా పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తన లోకానికి తాను వెళ్ళిపోదామని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి సత్యలోకంలో కావలి వారు బ్రహ్మదేవుడికి ఈటలు అడ్డుపెట్టి ఎవడవాయన లోపలికి వెళుతున్నావు అన్నారు. ఇదేమిట్రా, నేను బ్రహ్మని, మీకు యజమానిని, సత్యలోకానికి అధిపతిని, నన్నే అడ్డగిస్తారా? భలేవాడివేనయ్యా, మేము అంత తెలివితక్కువాళ్ళం అనుకున్నారా? అసలు మా యజమాని గారు మా లోకాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళనే లేదు, ఆయన లోపలే ఉన్నాడు. నువ్వేవుడివి, మారు వేషం వేసుకుని మా యజమాని అంటావు అన్నారు. వీడికి మతిపోయింది. బ్రహ్మదేవుడికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇదేమిట్రా, నన్నే మోసగాడు అంటున్నారు వీళ్ళు. నా పరిస్థితి చాలా చిత్రంగా ఉంది, వీళ్ళు ఏదో పొరపాటు పడ్డట్టుంటారు. సరస్వతిని కనుక పిలిస్తే ఆవిడ గుర్తిస్తుంది, ఎంతైనా భార్య కదా అని గట్టిగా సరస్వతి సరస్వతి 4 సార్లు కేకలు పెట్టాడు. పెడితే సరస్వతి వచ్చింది, ఊరికే రాలా, పక్కన బ్రహ్మదేవుడితో వచ్చింది ఆవిడ. ఆవిడ పక్కన బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆవిడ ఈ అసలు బ్రహ్మదేవుడిని ఏమనకుండా ఆ కావలి వాళ్ళని, మీకు బుద్ధుందా లేదా, వాడెవడో పరాయి వాడు నా భర్త వేషం వేసుకొచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తుంటే తన్ని తరివేయకుండా మీరు ఇంకా చూస్తున్నారేమిటి వినోదం, వాడి సంగతి ఏమిటో చూడండి. ఈ బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు, 2 చెంపలు గట్టిగా వేసుకున్నాడు. సృష్టికర్తకే సృష్టికర్త అయిన వాడు పరమాత్మ. ఈ విషయాన్ని భీష్మాచార్యుల వారు చెప్పారు, నువ్వు ఎందుకయ్యా తొందరపడతావు అని ధర్మరాజు ప్రశ్నించాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునకు ఆస్పదమైన వాడు, అందరికంటే ముందు పుట్టినవాడు బ్రహ్మ. సృష్టి అంతా చేసిన వాడైతే ఆ బ్రహ్మదేవుడి కంటే ముందు పుట్టి బ్రహ్మ పుట్టుకకు కారణమైన వాడు పరమాత్మ. పరమాత్మ యొక్క నాభి కమలంలో నుంచి కదా బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో విధాత ధాతురుత్తమః, ఆయన విధాత అంతేకాదు ధాతురుత్తమః, బ్రహ్మదేవుని కన్నా గొప్పవాడైన వాడు. బ్రహ్మదేవుడికి ఆ శక్తిని ప్రసాదించింది ఈయనేసుమా. అట్లాంటి వాడితో నువ్వు విరోధం తెచ్చుకుంటున్నావయ్యా శతధనుడా. ఎవ్వని చేష్టలన్ ఎరుగరు బ్రహ్మాదులు ఎవ్వని మాయ మోహించు భువనము. ఏడేండ్ల పాపడై ఏ విభుడు ఒక చేత గోరక్షణమునకై కొండ ఎత్తే ఎవ్వడు కూటస్థుడు ఈశ్వరుడు అద్భుత కర్ముడు అనంతుడు కర్మసాక్షి అట్టి ఘనునకు శౌరికి అనవరతము మృక్కెదముగాక. ఆయన నమస్కరించాలి గాని ఇలా విరోధం పెట్టుకుంటావా? వల్లము నీ పొందు వేగపమ్ము, నీకేం మేము సహకారం అందించాం, నీ దారి నువ్వు చూసుకో. పరమాత్మతో విరోధులైన వారు మాకు మిత్రులు కాదు, వాళ్ళు మాకు శత్రువులే. ఎందుకని, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము. పరమాత్మను సేవించే వారితో మనం స్నేహం చేస్తే పరమాత్మ దగ్గరికి వెళతాం. శారదా పరమేశ్వరి దేవాలయంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వెళ్దామని బయలుదేరితే ఎందుకురా, అలంకార టాకీస్కి పోదామనేవాడు మన మిత్రుడైతే మనం శారదా పరమేశ్వరి దేవాలయానికి వెళ్ళాం, ఆ లంకార టాకీస్కే పోతాం, ఆ లంకలోనే మనం ఉంటాం.
అందువల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం మనం పొందాలంటే మనం సేవించడం ఒకటే చాలదు. ఎవరు పరమాత్మ ఎందు అభిలాష కలవారో వారితో మైత్రి చేయాలి. నీ మిత్రుడు ఎలాంటి వాడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెబుతానని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అందుకని నీతో మేము మైత్రి పాటించము, వెళ్ళిపోమన్నారు అక్రూరుడు ఈ శతధనువుణ్ణి. వాడు చాలా అహంకరించి నాకేమీ ఎదురులేదనుకున్నాడు. పరమాత్మ వెంటపడడం ప్రారంభించాడు. పరమాత్మ దగ్గర అవుతున్న కొద్దీ వీడికి భయం పెరిగిపోయింది. ఈ మణి అక్రూరుడి దగ్గర దాచి వాడు పారిపోయాడు. తన దగ్గర మణి లేదు కాబట్టి పరమాత్మ తన ఏం చేయడు అని వచ్చాడు. నీ దగ్గర మణి ఏది అని అడిగాడు. నా దగ్గర మణి లేదు, అసలు నేనేం అపహరించలేదు, నాకేం తెలీదు, ఇది అక్రూరుడి దగ్గర ఉంది అన్నాడు. అక్రూరుడు తీసుకున్నాడు ఆ మణి. నేను అనుకున్నావు అనుకుంటున్నావు పొరపాటు పడ్డావు కాబట్టి నన్ను ఏం చేయగా, అక్రూరుడు సంగతి ఏదో చూడు అని. అక్రూరుడు ఎంత గొప్ప భక్తుడో పరమాత్మకు తెలుసు. అందువల్ల శతధన్వుణ్ణి సంహరించాడు. ఆ అక్రూరుడు కంసుడు పంపిస్తే కృష్ణ పరమాత్మని ఇంత దుర్మార్గపు కార్యానికి నేను ఉపకరణంగా మారిపోయానని బాధపడుతూ వచ్చి తీసుకెళ్ళాడు అక్రూరుడు. ఆ అక్రూరుడు రథంలో కృష్ణుని తీసుకెళ్తుంటే గోపికలందరూ అడ్డం పడుకున్నారు, వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఈ అక్రూరుడు చాలా క్రూరుడు అన్నారు. అక్రూరుడని పేరు పెట్టుకుని వచ్చాడు కానీ అక్రూరుండని పేరు పెట్టుకొని తాను అస్మన్ మనోవల్లభుం చక్రిన్ మాకడ బాపికొంచు అరుగన్ చర్చించి ఏ తెంచినాడు అక్రూరుండట క్రూరుడీతడు నిజంబ క్రూరుడవు నేని. పరమాత్మని మా ఎదురుగా పెట్టి తన త్రోవన్బో విచారింపడే నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి ఏ తప్పు లేకుండా కృష్ణుడు మాకు అప్పగించేసి వెళ్ళిపోవాలి. కృష్ణుడే వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళని సమాధానపరిచి అక్రూరుడు తన కర్తవ్యం పాటిస్తున్నాడు, వెళ్ళనివ్వండి అన్నాడు. ఈ అక్రూరుడికి లోపల చాలా బాధగా ఉంది. కృష్ణుడు అది కనిపెట్టాడు. కనిపెట్టి ఆ వెళుతూ ఉంటే దారిలో యమునానంది పక్కన రథమాపి అక్రూర దాహం వేస్తుంది కాస్త నీళ్లు తీసుకురా అన్నాడు. అక్రూరుడు వెళ్ళాడు. ఆ దోసిట్లోకి నీళ్లు తీసుకునేప్పటికి దోసిట్లో ఉన్న నీళ్లలో పరమాత్మ కనిపించాడు. ఆ నీళ్లు వదిలేశాడు. నదిలో నీళ్లలో పరమాత్మ కనిపిస్తున్నాడు. ఇదేమిటి ఇక్కడ ఉన్నాడా అని రథంలోకి చూశాడు. రథంలోనూ ఆయన కనపడుతున్నాడు. రథంలో ఉన్నాడు, నదిలో ఉన్నాడు, దోసిటి నీళ్లలో ఉన్నాడు. ఇదేమిటి రా వింతగా ఉంది అని ఆశ్చర్యపోతున్నాడు అక్రూరుడు. ఈ లోపల కృష్ణుడు ఏమయ్యా ఏం చోద్యం చూస్తున్నావయ్యా నీళ్లలో, ఇంతసేపు అయింది వెళ్ళి, నువ్వు కాసి నీళ్లు దాగి నాకు దొన్నెతో కాసి నీళ్లు తీసుకురావడానికి ఇంత ఆలస్యమేంటి, త్వరగా రా అక్రూర అని పిలుస్తున్నాడు. అప్పుడు అక్రూరుడు అన్నాడు, నీలోనలేని చోద్యములే లోకములందులేవు ఈశ్వర. అసలు నీలో లేని చోద్యం ప్రపంచంలో ఎక్కడుందయ్యా, అసలు చోద్యమే నువ్వు. నీలో లేని చోద్యం ప్రపంచంలో ఎక్కడా లేదయ్యా. నీలోనలేని చోద్యములే లోకములందు చెప్పరీశ్వర. అసలు నువ్వే అన్నిటికీ మించిన చోద్యానివి. చోద్యంబులెల్ల నీలోన పుట్టు. అసలు ప్రపంచంలో ఉన్న వింతలన్నీ నీ దగ్గరే పుడతాయి కదా అని పరమాత్మ యొక్క దివ్యమైన తత్వాన్ని గుర్తించి సంతృప్తిగా ఆయన తీసుకెళ్ళాడు. ఇలా అక్రూరుడికి అవసరమైతే తన తత్వాన్ని తెలియచేసే అంత సన్నిహితుడు పరమాత్మ. అందువల్ల అక్రూరుడు ఈ పని చేస్తాడని ఆయన అనుకోడు. శతధన్వుణ్ణి సంహరించాడు. అక్రూరుడు నేను ఎంత చెప్పినా శతధన్వుడు వినలేదు, ఇదిగో మణి నా దగ్గర వదిలేసి వెళ్ళాడని ఆ మణిని ఇచ్చాడు. కృష్ణుడు చాలా ప్రేమతో ఆ శమంతక మణిని అక్రూరుడికే ఇచ్చాడు. ఆ అక్రూరుడు ఆ మణిని పుట్టింటి వారి కానుకగా నేను సత్యభామకి ఇస్తున్నానని తిరిగి సత్యభామకి ఇచ్చాడు. ఇది చిత్రంగా ఈ కథలో చెప్పబడిన మాట. అక్రూరుడు అంటే సత్వగుణానికి ప్రతీక అయిన వాడి దగ్గరకే జ్ఞానం వస్తుంది. సత్వగుణానికి లోబడి ఉన్న రజోగుణానికి కూడా సన్మార్గంలో ఉంటుంది కాబట్టి ఆ మణి సత్వగుణానికి లోబడి రజోగుణం యొక్క అధీనంలో కనుక జ్ఞానం ఉంటే దానివల్ల ప్రమాదం లేదు. అందుకని అక్రూరుడి ద్వారా సత్యభామకి ఇప్పించారు ఆ మణిని. నిజానికి అయితే మధ్యలో అక్రూరుడి కథ అవసరం లేదు ఇక్కడ. ఇలా ఈ దశమస్కంద ఉత్తర భాగంలో కనపడే తలాతోకాలైనట్టుగా ఉన్న కథలు, పైకి చూస్తే బాహ్యార్థం ఎంతమాత్రం పొసగనట్టుగా ఉండే కథలు ఎందుకు ఈ దశమస్కంద ఉత్తర భాగంలో క్రమంగా చెప్పారు అని చూస్తే, ప్రతి కథలోనూ కూడా ఆధ్యాత్మికమైన అంతరార్థాన్ని సంకేతాల రూపంలో అందించడానికి మాత్రమే ఈ కథావృత్తాంతం పుట్టింది అనే సత్యం మనకు తెలుస్తుంది. ఇలాంటి కథావృత్తాంతాలతో కూడిన అద్భుతమైన విశేషాలలో నాగ్నజితి, భద్ర, కాళింది, లక్షణ ఇలాంటి వారందరినీ కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నాడు. అష్టమహిషి కళ్యాణం చేసుకున్నాడు. ఆ తర్వాత లోకానికి నరకాసురుడి వల్ల కలుగుతున్న బాధలను తొలగించడానికి ముందుగా నరకాసురుడికి మిత్రుడైన మురాసురుణ్ణి సంహరించాడు. తర్వాత నరకాసురుణ్ణి సంహరించాడు. నరకాసురుణ్ణి కృష్ణుడు సంహరించాడని కొందరు చెబుతూ ఉంటే, కాదు సత్యభామే చంపిందని మరొకొందరు చెప్పారు. సత్యభామ చంపిందా, కృష్ణుడు చంపాడా, అసలు నరకాసురుడి వృత్తాంతం ఏమిటి, ఈ చిత్రమైన కథ ఎందుకు చెప్పినట్లు, ఈ మురాసుర సంహారం, నరకాసుర సంహారం, ఇందులో దాగిన విశేషాలు, అష్టమహిషి కళ్యాణం, ఈ అష్టమహిషి కళ్యాణ అనంతరం నారదుడికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని కృష్ణ పరమాత్మ చాలా చమత్కారంగా తీర్చాడు. అదిగో ఆ అద్భుతమైన లీలామయమైన గాథలతో కూడిన అనంతర కథా విశేషాన్ని రేపటి రోజున జరిగే ప్రవచనంలో విన్నవించుకుంటానని భక్త మహాశీలకు సవినయంగా విన్నవించుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.